पगीसज्जाः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तं नमामि गजाननं दूरीकृतसीतार्तिः प्रकटीकृतरामवैभवस्फूर्तिः दारिद्रदशमुखकीर्तिः पुरतः भातु मम हनुमतो मूर्तिः तरुणारुणमुखकमलं करुणारसपूरपूरितापाङ्गं सञ्जीवनमाशासे मञ्जुलमहिमानमञ्जनाभाग्यं नीतिप्रवीणनिगमागमशास्त्रवेदी राजाधिराजरघुनायकमन्त्रिवर्य सिन्दूरचर्चितकलेवरनैष्टिकेन्द्र श्रीरामदूतहनुमन्हरसङ्कटं मे असाध्यसाधकस्वामिन् असाध्यं किं वद तव रामदूतकृपासिन्धो मत्कार्यं साधय प्रभो दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मर्तृगामी सनः अवतु श्रीदं सर्वजगन्नाथं चिन्तितार्थप्रदायकं संस्थितावनपारीणं साईनाथं नमाम्यहं शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात्। భక్తమహాశైలారా, మాఘమాసం భగవత్ కైంకర్యమునకు అన్ని నెలలు అనువైనవే అయినప్పటికీ కొన్ని నెలలను ప్రత్యేకించి భగవత్ కైంకర్యమునకు అనువైన మాసాలుగా పెద్దలు చెప్పి ఉన్నారు. ఆ కా మా వై ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖ మాసము. మాఘమాసంలో కూడా ఎన్నో పర్వదినాలు మనం చూస్తాం. మాఘ శుద్ధ పంచమి, శ్రీ పంచమి అని శారదా అమ్మవారి జన్మదినం మనం జరుపుకుంటాం. మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి. ఆరోగ్యం భాస్కరాధిచేతని సూర్యోపాసన చేసి, పొంగలి నివేదన చేసి, సూర్యభగవానునికి నివేదన చేసి ఆ స్వామి అనుగ్రహంతో ఆరోగ్య భాగ్యమును పొందడానికి అవకాశం ఉన్నటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. మాఘ శుక్ల అష్టమి భీష్మాష్టమి. కురుపితామహుడు వివాహం కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండి స్వచ్ఛంద మరణం వరంగా పొంది కురుపితామహుడై అంపశయ్య మీద పరుండి ఉత్తరాయణం వచ్చిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశంతో మాఘ శుక్ల అష్టమి నాడు శరీర త్యాగం చేశారాయన. కానీ భీష్మ ఏకాదశి అని ఒక నానుడి ఉన్నది లోకంలో. అందుకనే భీష్మ పంచకమని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడు అని. పంచప్రాణాలు అంటాం కదా మనం, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ఐదు రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడు కాబట్టి చివరిగా భీష్మ ఏకాదశి అంటున్నారు. కానివ్వండి, పంచాంగకర్తలు కానీ ఇతరత్రా కానీ గ్రంథాలు చూచినట్లయితే కురుపితామహుడు భీష్ముడు నిర్యాణం చెందినటువంటిది మాఘ శుక్ల అష్టమి భీష్మాష్టమి. అలాగే మాఘ శుద్ధ త్రయోదశి విశ్వకర్మ జయంతి, మాఘ పూర్ణిమ సముద్ర స్నానాలు చేస్తారు. ఈ మాఘమాసంలోనే శుక్ల పంచమి నుండి రామాయణ నవాహ ప్రవచనాలు, అలాగే హంసల దీవిలో భాగవత సప్తాహ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మాఘ కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం. మా విద్యతే అఘం, ఏ రకమైన పాపము అంటుకోనటువంటి మాసము కాబట్టి దీనికి మాఘమాసము అని పేరు. అందుకనే సమయము తెలిసి పుణ్యము లార్జింపని ధనికుడుండేమి పోయేమి, ధనం ఉండవచ్చు, అనేకమైన కార్యాలు చేయవచ్చు, కానీ పవిత్రమైన సమయంలో ఏ ఏ నెలలు భగవత్ కైంకర్యమునకు అనువైన మాసములని పెద్దలు సిద్ధాంతీకరించి చెప్పారో ఆయా మాసములలో భగవత్ కైంకర్యమునకు మన దగ్గర ఉండే ధనాన్ని వినియోగించినప్పుడు అది ధనపనిపించుకుంటుంది, కానీ లేకపోతే అది ధనము కాదు. అలాంటి పవిత్రమైనటువంటి మాఘమాసంలో అమ్మవారి జన్మదినం, సకల దేవతలు నెలకొని ఉన్నటువంటి ప్రదేశం, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రంలో. అలాంటిది మాఘమాసంలో దేవీ వైభవం, అమ్మవారి యొక్క వైభవాన్ని ఈ 5 రోజుల పాటు మనం వినగలిగితే, లలితా సహస్రనామాలతో, సౌందర్యలహరి శ్లోకాలతో, దేవీ భాగవతంలో ఉండేటువంటి కొన్ని ఉపాఖ్యానాలతో ఈ 5 రోజులు మనం దేవీ కథా శ్రవణం చేసి దేవీ వైభవాన్ని విని ఆ దేవి అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదిశంకరులు ప్రశ్నోత్తర మాలిక అని వ్రాశారు. అంటే ప్రశ్న వారే వేసుకున్నారు, దానికి సమాధానం వారే చెప్పుకున్నారు. కస్య ఐశ్వర్యం, ఎవరికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, ఎవరు ఐశ్వర్యవంతులవుతారు లోకంలో, వెంటనే దానికి సమాధానంగా శంకర మారాధయేద్భక్త్య, ఈశ్వరారాధన చేసిన వారికి ఐశ్వర్యం. అందుకనే ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యం అంటారు. అంటే ఐశ్వర్యం కావాలి అంటే ఈశ్వరారాధన చేయాలి. ఏమంటే ఈశ్వరుడు ఐశ్వర్యం ఇవ్వగలుగుతున్నాడంటే అది ఈశ్వరుని యొక్క గొప్పతనమా? శంకర భగవత్పాదులే శివానందలహరిలో చాలా చమత్కారంగా అడిగారు, నాకివ్వటానికి నీ దగ్గర ఏమున్నదయ్యా? అశనం గరళం, వసనం చర్మ, వాహనం మహోక్ష, ఫణీ కలాప, మమ దాస్యతి కిమస్తి శంభో, తవ పదాంబుజ భక్తిమేవ దేహి, నీకు కాలకూట విషము ఆహారం, గజ చర్మాంబరధారివి, అలాగే మెడలో పాములు ఆభరణములు, శ్మశానము నీకు విహారస్థలము, మాకివ్వటానికి నీ దగ్గర ఏమున్నది? మమ దాస్యసి కిం కిమస్తి శంభో, తవ పదాంబుజ భక్తిమేవ దేహి, నీ పాదార విందములయందు భక్తిని మాత్రమే అనుగ్రహించమని కోరారు. ఆ శంకరులే ఈశ్వరుడు తనను సేవించినటువంటి వారికి ఇంత ఐశ్వర్యము ఇవ్వగలుగుతున్నాడు అంటే అది ఈశ్వరుని యొక్క గొప్పతనం కాదు, అమ్మదేనన్నారు. వృషా వృద్ధో యానం, విషం అశనం, ఆశా వివసనం, శ్మశానం క్రీడాభూ, భుజగ నిభవభూషణ విధి, సమగ్ర సామగ్రి జగతి విదితైవం స్మరరిపోహ, యదేతద్ ఐశ్వర్యం జనని తవ సౌభాగ్య మహిమ. భగవంతుని విషయంలోనే కాదు, సామాన్య మానవుల విషయంలో కూడా ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క పురుషుని యొక్క జీవితంలో అడుగు పెడితే బాగా కలిసి వస్తుందని, ఒక్కొక్క ఇనుప గజ్జెల తల్లి అడుగు పెడితే ఉన్నదంతా ఊడ్చుకోబోతుందని, బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని ఒక సామెత మనం కూడా లోకంలో చెప్పుకుంటాం. దాన్ని శంకర భగవత్పాదులు, అమ్మా ఈశ్వరుడు తనను సేవించినటువంటి వారికి ఇంత ఐశ్వర్యముని ఇవ్వగలుగుతున్నాడంటే జనని తమ సౌభాగ్య మహిమ, అది నీ యొక్క సౌభాగ్య విశేషమేనన్నారు. అలాంటి దేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి, పుణ్యం చేసుకొని ఉండాలి. అందుకనే కోటి జన్మ కృతైపుణ్యై శివే భక్తి ప్రజాయతే. ఊరికే భక్తి కలగమంటే కలగదండి, ఊరకే కలుగున భక్తి కలగదు. సారెకు సంసారమునదొచ్చి సారమని ఎంచు వారికి, ఈ అసారమైన సంసారంలో ప్రవేశించి ఇందులోనే సారము ఉన్నది అని అనుకునేటువంటి వారికి భక్తి కలిగే అవకాశం లేదు. ఆలు సుతులు చుట్టాలు కనకధనాలు వరసధనాలు కాయ ఫలములు గల విభవములను గని అస్థిరములనే భాగ్యశాలులకు గాక ఊరకే కలుగునా భక్తి. భార్యాబిడ్డలు, ధనము, ఏదో బంధుత్వము, వరసలు, ఇదే శాశ్వతమనుకొని అందులోనే మునిగి తేలేటువంటి వారికి భక్తి కుదరదు. ఎవరికి భక్తి కలుగుతుంది? రాజసగుణయుక్త పూజలు అనరింపగా రజోగుణ ప్రధానమైన పూజలు చేయకూడదు. అంటే అదేదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేసేటువంటి పూజ అవుతుంది. అలా కాకుండా సాత్వికమైనటువంటి పూజలు కనుక చేసి అజసన్నుత త్యాగరాజుని జిహ్వపై రాజుల్లు వర మంత్రరాజమును జపించు మహారాజులకుగాక. అంటే ఈశ్వరుని యొక్క నాలుక మీద నర్తించేటువంటి ఆ రామనామాన్ని అనవరతము, భగవన్ నామాన్ని అనవరతము ఎవరైతే జపిస్తారో వారికి భక్తి కలుగుతుంది, ఊరకే కలుగదు భక్తి. అలాంటి అమ్మ కూడా భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తివశ్య, భయాపహ అని మనం అమ్మవారి సహస్రనామాలలో చెప్పుకుంటాం. భగవంతుని వశపరుచుకోవాలంటే తక్కినవి ఏవి మార్గములు కాదండి, కేవలం భక్తి మార్గం ఒక్కటి. కాబట్టి భక్త్యా తుష్యతి మాధవ నచ గుణై భక్తి ప్రియో మాధవ, కేవలము భక్తి సూత్రమునకే కట్టుబడతారు. అలాంటి ఆ భక్తి సామ్రాజ్య పట్టభద్రులు కావటానికి ఇలాంటి పర్వదినాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి మీ హృదయ కేదారాలలో ఆ భక్తి బీజములను గనక నాటితే తద్వారా జ్ఞానాన్ని పొందగలిగితే జ్ఞానాదేవహి కైవల్యం అంటున్నారు. జ్ఞానము ద్వారానే మోక్షము పొందవలె. మరి భక్తి ఎలా కలుగుతుంది? కర్మ మార్గము వలన. కర్మ మార్గము వలన ముందు మనస్సు నిర్మలమైతే, అంటే కర్మ మార్గం అంటే భగవంతుని యొక్క సన్నిధానానికి రావడం, భగవంతుని యొక్క దర్శనం చేయటం, భగవత్ కథాశ్రవణం చేయటం, ఇదంతా కర్మ మార్గం అయితే దానివల్ల భక్తి కలుగుతుంది. భక్తి ద్వారా జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం ద్వారా మోక్షం కలుగుతుంది. అందుకనే మనకు భగవద్గీతలో కూడా కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము. అలాగే శంకర భగవత్పాదులు కూడా కర్మ మార్గాన్ని నిరసించారని చాలామంది చెప్తారు, కానివ్వండి ఆయన కర్మ మార్గాన్ని నిరసించలేదు. మనస్సు నిర్మలం కాకుండా ఏం చేసినా కూడా నిరుపయోగమే. కాబట్టి మనస్సు నిర్మలం కావాలంటే ముందు కర్మ మార్గాన్ని అనుష్ఠించవాలి. చిత్తస్య పరిశుద్ధయే నతు వస్తువు ఉపలభ్యతే. మనస్సు నిర్మలమవుతుంది, తద్వారా భక్తి, భక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానాదేవహి కైవల్యం. అలాంటి భక్తి కావాలి అంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రవణం చేసి భగవంతుని యొక్క సన్నిధానానికి వచ్చి కొంచెం సేపు కూర్చుని మనకొచ్చినటువంటి స్తోత్రరాజ్యం లేవో మౌనంగా అక్కడ స్వామి సన్నిధిలో, భగవంతుని యొక్క సన్నిధిలో చదువుకుంటూ ఉంటే సాయంకాలం అందులో ప్రదోష సమయం, ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమయం ఈ ప్రదోష సమయం. అలాంటి సమయంలో భగవంతుని సన్నిధానానికి వచ్చి భగవత్ కథాశ్రవణం చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సులభమైనటువంటి మార్గం, అందులో నవవిధమైన భక్తి మార్గములలో శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, అర్చనం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ముందు శ్రవణానికి చాలా విశేషమైన ప్రాధాన్యం. కాబట్టి నవభక్తి మార్గములలో శ్రవణము, కీర్తనము ముఖ్యమైనటువంటివి. అందుకనే హరే కథాం శృణు, భగవత్ కథాశ్రవణం చేయటం, తస్య నామ సంకీర్తనం కురు, ఆ నామ సంకీర్తనం చేయటం. అందుకనే అమ్మవారి నామాలలో కూడా నామ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. నామ పారాయణం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అష్టోత్తర నామాలలో కూడా ఉన్నది నామ పారాయణ అభీష్ట ఫలదాయై నమః. నామ పారాయణమే గనక చేసినట్టయితే మానవులు ఏ ఏ కోరికలు కలిగి ఆ అమ్మ నామ సహస్రములను, అష్టోత్తరములను పారాయణ చేస్తారో, ఏ ఏ కోరికలతో వారు పారాయణ చేస్తారో ఆ కోరికలు నెరవేరుతాయి. అందుకనే లలితా సహస్రనామ పూర్వ పీఠిక శ్లోకాలలో కూడా మా మర్చయతమావా నిత్యం జపతువా నవ, నన్ను ఇతరమైనటువంటి పూజలతో, హోమాలతో, జపాలతో నన్ను పూజించినా పూజించకపోయినా కీర్తయేత్ మన్ నామ సాహస్రం మత్ప్రీతయే సదా, నేను సంతోషించాలని కానీ నా వలన మీ కోరికలు నెరవేరాలని కానీ గనక అనుకున్నట్లయితే, మీరు నామ సహస్రములను గనక పారాయణ చేసినట్లయితే మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ, నేను సంతసించినట్లయితే నామపారాయణతో మీ యొక్క కోరికలన్నీ కూడా సునాయాసంగా నెరవేరుతాయి. అందుకని ఏ సహస్రనామములకు సహస్రనామ రహస్య స్తోత్రములు అనే పేరు లేదు, ఒక్క లలితా సహస్రనామములకే లలితా సహస్రనామ రహస్య స్తోత్రం అనేటువంటి పేరు. అలాంటి ఆ తల్లి యొక్క వైభవం, ఘోర సంసార వారాసి కూలినట్టి జనునకు నావ అఖిలాండ జనని సేవ, ఈ భయంకరమైనటువంటి సంసారం అనేటువంటి సముద్రంలో కూరుకుపోయినటువంటి వారు ఒడ్డుకు రావాలి అంటే ఆ జగన్మాత పాదార విందముల సేవనమే. అఖిలాండ జనని నిత్యార్చన లేనట్టి కొంపగా అదది కోళ్ళగంపగాని, త్రిపుర సుందరి తృప్తిదీర్పని అన్నీతు శిరులుగా అవవి కొండతరులుగాని, ఆదిశక్తిని గూర్చి అర్చ సల్పనివాని కేలుగా అదది బండికిలుగాని, అంబికనెప్పుడు నభినుతింపని వాని నోరుగా అదది కట్టెవెరుగాని, భగవతి కొసంగలేని దుర్భగుడు గూర్చు ధనముగా అదది నరక సాధనముగాని, ధారుణీశ్వర తెలియంగలేరు నరులు అంబనత జన కల్పవల్లి సుమ్ము. ఏమంటే ఏ ఇంటిలో నిత్యము జగన్మాత పాదార విందములకు చక్కగా పూజ జరుగుతుందో, ముఖ్యంగా స్త్రీలకు దేవి ఆరాధన, పురుషులకు శివారాధన. అంటే స్త్రీలు శివుని పూజించకూడదని, పురుషులు అమ్మను పూజించకూడదని కాదు, కానీ స్త్రీకి ఆ సౌభాగ్యవృద్ధి మాంగళ్యవృద్ధి కలగాలి అంటే తప్పకుండా ఆ దేవి ఆరాధన చేయవలె, పురుషుడు శివారాధన చేయవలె. అందుకనే లలితా సహస్రనామాలలో కూడా సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస, సువాసినులు చేసే పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం, లేక అమ్మవారి పేరుతో ఒక సువాసిని పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం. చాలామంది స్త్రీలు ఈయన శుక్రవారం నాడు చక్కగా తలస్నానం చేసి పవిత్రమైన వస్త్రాన్ని ధరించి చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేసి సాయంకాలం పూట ఒక ముత్తైదును పిలిచి పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలమిచ్చి ఆమె చేత అక్షతలు వేయించుకుంటారు శిరస్సు మీద ఆ దీర్ఘ సుమంగళిత్వం కొరకు. అందుకనే సుమంగళి సుఖకరి సువేషాక్ష సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని మనం లలితా సహస్రనామాల్లో చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏ ఇంటిలో అయితే జగన్మాత పాదార విందములకు నిత్యము పూజ జరుగుతుందో ఆ ఇల్లు కొంప అని అనిపించుకుంటుంది, కానీ లేకపోతే అది కోళ్లగంప. త్రిపుర సుందరి తృప్తి తీర్పని అన్నీతు సిరులుగా అవవి కొండ చరులు గాని, కేవలం సంపదలు ఉండగానే సరిగాదండి, ఆ సంపదలు భగవత్ కైంకర్యమునకు వినియోగించినప్పుడు అవి సంపదలు అని అనిపించుకుంటాయి, కానీ లేకపోతే అవి కొండ చర్యలు. ఆది శక్తిని గూర్చి అర్చ సల్పనివాని కేలుగా అదది బండికిలు గాని, అమ్మ పాదార విందములకు పూజ చేయవలే. శంకర భగవత్పాదులు ఎంత చమత్కారంగా సౌందర్యలహరిలో శ్లోకాలు రాశారంటే, అవండి చాలామందికి ఆయన ప్రస్థానత్రయమునకు భాష్యములు వ్రాసిన వ్యక్తిగానే తెలుసు. భగవద్గీతలకు బ్రహ్మసూత్రములకు ఉపనిషత్తులకు భాష్యములు వ్రాసి అద్వైత మతస్థాపన చేశారనే తెలుసు, కానివ్వండి వారు మహాకవి. మనమందరము మన కన్న తల్లుల స్తన్యమును క్రోలి పెరిగి పెద్దవారమైతే జగన్మాత స్తన్యమును క్రోలినటువంటి మహావ్యక్తి ఆదిశంకరులు. ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందండి? కన్నతల్లి స్తన్యం ఎవరికైనా దక్కుతుంది, కన్నతల్లి స్తన్యమును క్రోలి మనమంతా పెరిగి పెద్దవారమైనాం, కానీ జగన్మాత స్తన్యమును క్రోలి మహాకవి అయినారు ఆదిశంకరులు. అది దేవి వైభవం. శంకరులు జన్మించినది కాలటి. దగ్గరలో ఒక దేవి ఆలయం ఉన్నది. నిత్యము శంకరుల తండ్రి శివగురుడు దేవి ఆలయానికి వెళ్ళి దేవికి పాలతో అభిషేకం చేసి మిగిలిన పాలను దేవికి నివేదన చేసి బాలుడైన శంకరునికి త్రాగటానికి ఇస్తూ ఉండేవారు. ఒకనాడు ఆయన గ్రామాంతరం వెళుతూ భార్య ఆర్యాంబను పిలిచి, ఆర్యా ఈరోజు నేను గ్రామాంతరం వెళ్తున్నాను, దేవి ఆలయానికి వెళ్ళి దేవికి పాలతో అభిషేకం చేసి మిగిలిన పాలను దేవికి నివేదన చేసి మన చిరంజీవి శంకరునికి త్రాగటానికి ఇవ్వవలసిందని చెప్పి ఆయన కూడా గ్రామాంతరం వెళ్ళారు. కానీ ఆమెకు కూడా దేవి ఆలయానికి వెళ్ళడానికి వీలు లేని ఇబ్బంది కలిగితే బాలుడైన శంకరుడే దేవి ఆలయానికి వెళ్ళారు. చాలా చిన్న పిల్లవాడు, పాలతో అభిషేకం చేశాడు. బాలుడైన శంకరుని యొక్క భావన ఏమిటి? తన తల్లి రోజు తండ్రి అభిషేకం చేసి పాలను నివేదన చేస్తుంటే అమ్మ త్రాగుతున్నది, నేను నివేదన చేసినా కూడా పాలు అమ్మ త్రాగుతుంది అన్న భావన బాలుడైన శంకరుని భావన. నివేదన చేశాడు. అవండి మన నివేదన చేసిన పదార్థం భగవంతుడే కనుక తినగలిగితే మనకు మిగిలేదేమీ ఉండదు. కానీ బాలుడైన శంకరుడు నివేదన చేసిన పాలను అమ్మ త్రాగకపోవడం చేత తాను నివేదన చేసిన కారణంగా అమ్మ పాలు త్రాగలేదేమోనని పోరు పెట్టి ఏడవడం ప్రారంభించాడు బాలుడైన శంకరుడు. అప్పుడు ఆ గిన్నెలో పాలన్నీ గుటగుడా త్రాగివేసింది, ఒక్క చుక్క కూడా మిగలకుండా. మరల ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు బాలుడైన శంకరుని తన ఒడిలోకి తీసుకుని తన స్తన్యమునిచ్చింది. ఆ జగన్మాత స్తన్యమును గురులారు శంకరులు. సౌందర్యలహరిలో ఆయన చెప్పుకున్నారు, తవ స్తన్యం మన్యే ధరణి ధర కన్యే హృదయత పయ పారావారహ పరివహతి సారస్వతమివ దయావచ్చా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. ఆ ద్రవిడ శిశువు అనే పదానికి బాలుడైనటువంటి శంకరుడేనని సౌందర్యలహరికి వ్యాఖ్యానం రాసుకున్నటువంటి వ్యాఖ్యాతలందరూ కూడా వ్రాశారు. అమ్మా తవ స్తన్యం మన్యే ధరణి ధర కన్యే హృదయత పయ పార అవార. ఆ స్తన్యము ఒక వెల్లువయ్యి ప్రవహించి అది శంకరుల యొక్క ముఖత అద్భుతమైన కవిత్వ రూపంలో వెలువడింది. సారస్వతమివ దయావచ్చ దత్తం ద్రవిడ శిశుర ఆస్వాద్యతవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. కాబట్టి కవిత్వం రావాలి అంటే ఆ తల్లి పూజ చేయవలే, ఆ తల్లిని పూజించవలే. అందుకనే ఆదిశక్తిని గూర్చి అర్చ సల్పనివాని కేలు కాదు అది బండి కీలు కాని ఆయనే అన్నారు. ఏమండి, అమ్మ నాలుగు చేతులలో నాలుగు ధరించి ఉన్నదిగా, చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షు పాశ అంకుశ పుష్పబాణ. నాలుగు చేతులలో నాలుగు ఉంటే వేరే అభయముద్రను వరముద్రను కలిగి ఉండే అవకాశం అమ్మకి ఎక్కడున్నది చెప్పండి? లేదు. అమ్మ లోకంలో త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణ, నీకంటే ఇతరమైన దేవతలందరూ చేతిలో అభయముద్రను వరముద్రను కలిగి ఉన్నారు. త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీక్షభినయ, నీవు మాత్రమే చేతిలో అభయముద్రను కానీ వరముద్రను కానీ కలిగి లేవు. అయినప్పటికీ కూడా భయాత్రాతుం, బిడ్డలకు కలిగినటువంటి భయము నుండి బిడ్డలను కాపాడటానికి కానీ, ఫలమపిచ వాంఛా సమధికం దాతుం, బిడ్డలు కోరుకున్న దానికంటే ఎక్కువగా నీ భక్తులకు అనుగ్రహించడానికి కానీ, శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణవు, నీ పాదములను గనక పూజించినట్టయితే సమస్త లోకములకు దిక్కైనటువంటి నీ పాదములు గనక పూజించినట్టయితే, నీవు చేతిలో అభయముద్రను వరముద్రను కలిగి ఉండకపోయినప్పటికీ బిడ్డలకు కలిగిన భయాన్ని పోగొట్టగలుగుతావు, నీ భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వగలుగుతావు, కాబట్టి నీ పాదార విందముల సేవనం అత్యంత శుభప్రదమన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆదిశక్తిని గూర్చి అర్చ సల్పనివాని కేలుగాదది బండి కీలు గాని, అంబిక నెప్పుడు నభినుతింపనివాని నోరుగాదది కట్టెవేరు గాని. అమ్మ నామాన్ని చెప్పవలనండి. తెలిసి చేసిన తెలియక చేసిన ఆనందమే, కానీ ఆ నామంలో ఉండే అర్థాన్ని గనక తెలుసుకొని గనక మనం పారాయణ చేయగలిగితే, లోతుకుపోయి వేదాంతపరమైన అర్థం తెలిసినా తెలియకపోయినా సూక్ష్మంగా ఆ నామానికి ఉన్నటువంటి మామూలు అర్థం తెలుసుకుని లలితా సహస్రనామాలు పారాయణ చేసినట్టయితే మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. అవండి, మాకు సంస్కృతం రాదే, మేము తప్పు చదువుతామేమోనే, బిందువు ఉన్న తోట బిందువు పెట్టమేమో, బిందువు లేని చోట బిందువు నుంచి చదువుతామేమో అంటే, అస్పష్టమపి యన్నామ ప్రసంగేన దదాతి వాంఛితాన్ సకలాన్, స్పష్టమైన ఉచ్చారణ చేత కానీ అస్పష్టమైన ఉచ్చారణ చేత కానీ, బిందు సహితంగా కానీ బిందు రహితంగా కానీ, ఎలాగైనా నామాన్ని ఉచ్చరించినట్టయితే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయి. భాగవతంలోనే, దేవీ భాగవతంలోనే ఉన్నది, బిందు రహితంగా అమ్మ నామముని తెలియకుండా ఉచ్చరించి ఒక మూర్ఖుడైనటువంటి బ్రాహ్మణ కుమారుడు ప్రాచేత శైవాపర రెండవ వాల్మీకి లాంటి కవి అయినాడని లోకమంతటి చేత కూడా కీర్తింపబడ్డాడు. అలాగే ఒక క్షత్రియ కుమారుడు తండ్రి రాజ్యమును కోల్పోయి అడవుల పాలై భరద్వాజ మునిదునే ఆశ్రమంలో ప్రవేశించి అది అమ్మవారి యొక్క కామరాజ బీజమని తెలియకుండా ముని బాలకులు తన వెంట వచ్చినటువంటి ఒక మంత్రిని చూచి విదల్లుడు ఆ మంత్రిని క్లీబా అని సంబోధిస్తే ఆ బకారమును తొలగించి కకార లకార ఈకారములకు బిందువును చేర్చి క్లీం అనేటువంటి కామరాజ బీజమును జపించి పరిపూర్ణంగా దేవి అనుగ్రహాన్ని పొందాడు. ఒకరోజు మీరు ఆ ఉపాఖ్యానాన్ని విందురు కానీ. అలాగే బిందు రహితంగా అమ్మ నామాన్ని మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఐం హ్రీం శ్రీం అనేటువంటి బీజాక్షరాలతో పూజ చేస్తాం. అందులో ఐం అనేటువంటి ఆ బీజాక్షరానికి బిందువును తొలగించి కేవలం ఐ అని ఉచ్చరించి నిరక్షరకుక్షి అయినటువంటి శాపగ్రస్తుడైనటువంటి ఒక బ్రాహ్మణ కుమారుడు రెండవ వాల్మీకి లాంటి మహాకవిత్వమును చెప్పగలడైనటువంటి కీర్తిని పొందాడు. అందుకనే కవిత్వం రావాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. అలాగే మూకం కరోతి వాచాల, మూగివాడు మాట్లాడతాడండి. కంచి క్షేత్రంలో మూగివాడు ఉండేవాడు, మాటలు వచ్చేవి కాదు. రోజు అమ్మ యొక్క సౌందర్యాన్ని చూస్తుండేవాడు, మాటలు రావే, వస్తే అమ్మ యొక్క సౌందర్యాన్ని కీర్తించుకుంటుండేవాడినే, అమ్మ యొక్క మహిమాన్ని కీర్తించుకుంటుండేవాడినే అని అనుకునేవాడు. కానీ అతని పురాకృత సుకృత విశేషమేమో ఆ అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం, ఆ ఉచ్ఛిష్టం ఏదైతే ఉన్నదో దానిని తినే అవకాశం కలిగింది. తిన్నాడు, మాటలు వచ్చినాయి. ఆ అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ మూక పంచశతి అనేటువంటి పేరుతో 500 శ్లోకాల గ్రంథాన్ని రాశారు అమ్మ యొక్క వైభవాన్ని. పురాణి దయచే గిరాలు మూకునికి రాజేసి ప్రోతు రాజధరి త్యాగరాజుని హృదయ సరోజమేలిన పరాశక్తి నన్ను వినాయకుని వలెను బ్రోవే. అది ఏమండి కాళిదాసు సంగతి మనం చెప్పుకుందాం, శంకరుల సంగతి, మూక కవి సంగతి. మనం చదువుకుంటున్నాం చరిత్రలు ప్రాచీనమైన గ్రంథాలు ఆధారంగా. నాకంటే వయసులో పెద్దవాళ్ళు, సాహిత్యమును అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, 3 నాలుగు దశాబ్దాల పాటు ఆంధ్ర సారస్వత ప్రపంచాన్ని ఆశు కవితా ప్రదర్శనల చేత, అవధాన విద్యల చేత, పాండవోద్యోగ విజయాలు నాటకాల చేత ఉర్రూతలుగించినటువంటి దంటకవులు మనకు తెలుసు తిరుపతి వెంకట కవులు. ఇప్పటికీ పల్లెటూరికి కూడా వెళ్ళి చూడండి బావా ఎప్పుడు వచ్చింది అనే పద్యం తెలియని వారు లేరు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అనే పద్యం తెలియని వారు లేరు. జెండాపై కపిరాజు అనే పద్యం తెలియనటువంటి వారు లేరు. వారు తిరుపతి వెంకట కవులు, దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు. తిరుపతి శాస్త్రి గారు ముందుగానే వెళ్ళిపోయినారు. చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు 1949 డిసెంబర్లో విజయవాడలో గవర్నర్పేటలో ఒక అద్దె కొంపలో చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. అప్పటికి మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు, మద్రాసులో ఉన్నది ప్రభుత్వం. వారికి, వెంకట శాస్త్రి గారికి ఆస్థాన కవి పదవినిచ్చి గౌరవించాలనే కోరిక కలిగింది. జాబు రాశారు విజయవాడలో ఉన్నటువంటి చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారికి. మంచంలో ఉన్నారు, కాటికి కాలు దాచుకొని కూర్చొని ఉన్నారు, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. జాబు కూడా ఎవరైనా పక్కనున్నవారు చదివి వినిపిస్తే కానీ చదవలేని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో జాబు వచ్చింది, అయ్యా మీకు ప్రభుత్వం వారు ఆస్థాన కవి పదవినిచ్చి గౌరవించాలనుకుంటున్నారు, మా ఆహ్వానాన్ని మన్నించడండి, ఆస్థాన కవి పదవినిచ్చి గౌరవిస్తామని. ఎవరైనా ఎగిరి గంతేస్తారండి దానికి. వెంకట శాస్త్రి గారు ఏమని సమాధానం రాయించాలో తెలిసిన, మీరేమో నాకు ఆస్థాన కవి పదవినిచ్చి గౌరవిస్తామంటున్నారు, నేనేమో జీవిత చరమాంకంలో ఉన్నాను, అవసాన దశలో ఉన్నాను, మద్రాసు వచ్చి నేను ఆ సత్కారాన్ని స్వీకరించలేను, మీరు విజయవాడ వచ్చి ఆ సత్కారాన్ని అందజేస్తే నేను స్వీకరిస్తానన్నారు. అంటే దేశం గొడ్డుపోలేదు, మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. వారి ముఖ్య శిష్యుడు విశ్వనాథ వారు ఆ సత్కారం తనకందితే బాగుండును అనుకున్న సమయం అది. ప్రభుత్వం తరలి వచ్చిందండి విజయవాడ. గాంధీనగర్లో ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్లో ఆయనకు ఆస్థాన కవి పదవినిచ్చి గౌరవిస్తే ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పలేదండి ఆయన, అమ్మకు కృతజ్ఞతలు చెప్పారు. అనుకంపామృత దృష్టి నుంచి నను నీవాస్థాన విద్వత్ కవీంద్రునిగా చేసిది, తత్పీఠమునందు నేను కూరుతుండంగా నేర్తునే, మందిచ్చితి తేనెగూడనిడు మందు నిన్నే, మాదృశ రుగ్ములున్ తాదృగ్భిషఘనులున్ కలరుసు కళ్యాణి కామేశ్వరి. ఆ చివరిలో కూడా చెప్పిన పద్యంలో ఆ సారళ్యం, ఆ సరళమైనటువంటి ఆ పద్య రచన చూడండి, అది ఆ తల్లి యొక్క అనుగ్రహం, అది దేవి వైభవం. అమ్మా అనుకంపామృత దృష్టి నుంచి ఎంత దయమ్మ నా మీద, నన్ను నీ ఆస్థాన విద్వత్ కవీంద్రునిగా చేసిది, నన్ను ప్రభుత్వ ఆస్థాన కవి పదవితో నన్ను గౌరవింపజేశావా, కానీ తత్పీఠమునందు నేను కూరుచుండగా నేర్తునే, ఈ వయసులో ఆ పీఠాన్ని అధిరోహించి ఆ పదవీ బాధ్యతలు నేను స్వీకరించగలిగినటువంటి శరీర దార్ఢ్యము నాలో ఉన్నదా లేదే. అడగడం చూడండి, మందిచ్చిది తేనెగూడ నిడుమందు నిన్నే. పూర్వకాలంలో కానీ ఈ కాలంలో కానీ ఆయుర్వేద ఔషధాన్ని తినాలంటే చక్కెరతో కానీ తేనెతో కానీ అనుపానం చేసుకుని తింటారు ఔషధ సేవనం. అంటే మందిచ్చితి తేనెగూడ నిడుమందు నిన్నే, పదవినిచ్చావు, ఆ పదవిని నిర్వహించేటువంటి శక్తి కూడా నాకిమ్మనమని. ఎందుకని, ఆమె సర్వవ్యాధి ప్రసమని, సర్వాపమృత్యు నివారిణి, మృత్యుదారు కుఠారిక, సమస్తమైన వ్యాధులను అణచివేయగలిగినటువంటి తల్లి. మృత్యు అనేటువంటి ఒక కొయ్యను నరకటానికి గొడ్డలిలాగా ఉపయోగపడేటువంటిది, సర్వమ వ్యాధులను అణచివేయగలిగినటువంటిది, సర్వవ్యాధి ప్రసమని, సర్వాపమృత్యు నివారిణి, మృత్యుదారు కుఠారిక, మందిచ్చితి తేనెగూడ నిడుమందు నిన్నే అని. మాదృశ రుగ్ములు, నా వంటి రోగులు ఉన్నారమ్మా, తాదృగ్భిషఘనులు, నీ వంటి వైద్య శిఖామణులు ఉన్నారు. ఏం కోరుకున్నారో తెలిసిన ఆయన అమ్మను చివరి కోరిక, అమ్మా కవులెల్లం జయబెట్టు వైభవమసంగం లేదో. సాటి కవులు, సమకాలీన కవులు చెల్లపిళ్ళ వెంకట శాస్త్రికి జై 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 అని నినాదములు చేస్తుంటే నా చెవులతో విన్నానమ్మా. సచ్చిష్య వర్గ విభూతిన్ గరుణింపవో. ఎలాంటి శిష్యులండి, పింగళి, కాటూరి, వేటూరి, వేలూరి. ఈనాటికి కూడా విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖలో అధ్యాపకులుగా ఉన్నటువంటి వారు వారి ప్రశిష్యులు కాని మరొకరు కారు. వెంకట శాస్త్రి గారి శిష్యులు, వారి శిష్యులు, వారి శిష్యులు ఇప్పటికీ తెలుగు శాఖలో అధ్యాపక వృత్తిని స్వీకరించి ఉన్నారంటే అదంతా వారి యొక్క విద్యాభిక్ష, వారు పెట్టినటువంటిది.
సచ్చిష్య వర్గ విభూతిని కరుణింపవో తను జనుర్భాగ్యంబు కైసేయవో. ఈ శరీరములు ఇచ్చావు కదమ్మా, వివిధ ఐశ్వర్యములు ఇచ్చితి, అనేకమైన ఐశ్వర్యములు చెప్పుకున్నారు వారు. గజాంతైశ్వర్యము, ఏనుగు నెక్కినాము, ధరణీంద్రుడు మొక్కగా నెక్కినాము, ఎటువంటి సన్మానాలు పొందారు ఆ రోజుల్లో. వివిధ ఐశ్వర్యములు ఇచ్చితి ఇంకనొకటే విశ్వేసి నీ సన్నిధిని కవిగా అనుండని అనుగ్రహింపు. అమ్మా ఇక ఈ భూలోకంలో కవిత్వం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పినంతకాలం చెప్పాం. ప్రత్యర్థుల మీద సవాళ్లు విసిరాం, వారు మా మీద సవాళ్లు విసిరారు. వెంకట శాస్త్రి గారి మీద ఈగ వాలితే తట్టుకునేవారు కాదండి దివాకర తిరుపతి శాస్త్రి గారు. ఒక విధంగా తిరుపతి శాస్త్రి గారికి గురుస్థానీయులు వెంకట శాస్త్రి గారు. వెంకట శాస్త్రి గారు తిరుపతి శాస్త్రి గారు కలిసి చదువుకోవడానికి చెర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి దగ్గరికి వెళ్లే నాటికే వెంకట శాస్త్రి గారికి కవిత్వం రచించే అలవాటు ఉన్నది. తర్వాత వెంకట శాస్త్రి గారు తిరుపతి శాస్త్రి గారికి కవిత్వం నేర్పారు. అందుకని వెంకట శాస్త్రి గారి మీద ఈగ వాలినా కూడా సహించేటువంటి వారు కాదు. అందుకనే వెంకట శాస్త్రి గారికి మీసం ఉండేది, కవులకు మీసాలు ఉండవచ్చు అన్నారు ఆ రోజుల్లో. వెంకట శాస్త్రి గారు సమాధానం చెప్పలా, తిరుపతి శాస్త్రి గారు సమాధానం చెప్పారు. దోషమటం చెరింగీను దుందుడు గొప్పగా పెంచినారమీ మీసము రెండు భాషలకు మేమే కవీంద్రులమంతు తెలపగా. కౌలకు మీసాలు ఉండకూడదయ్యా, తప్పే, అయినప్పటికీ మేము మీసం పెంచాము ఎందుకని, రెండు భాషలకు మేమే కవీంద్రులమంతు తెలపగా సంస్కృతాంధ్రములలో మాతో సమానంగా కవిత్వం చెప్పగలిగిన వారు ఎవరు లేరని చాటి చెప్పడానికి మేము మీసాన్ని పెంచామన్నా. రోషము గలిగినన్ కవివరుల్ మము గెలువుడు, మీకంతగా రోషం గలిగితే మమ్మలను జయించండి అయ్యా. మీసము తీసి మీ పద సమీపమునన్ తలలుంచి మురక్కమే, మీసాన్ని తీసి మీ కాళ్ళ ముందు పడవేసి మొక్కుతాం. నీ సన్నిధిని కవిగా నుండని అనుగ్రహింపు, నీ యొక్క సన్నిధానంలో కవిగా ఉండాలమ్మా. ఇది ఏకామ్యంబు కామేశ్వరి, ఇదే నా కోరిక. ఎప్పుడు కోరుకున్నారండి? 49 డిసెంబర్లో కోరుకున్నారు, 50 ఫిబ్రవరి మహాశివరాత్రి పర్వదిన నాడు శరీరాన్ని చాలించారు. అది ఆ దేవి యొక్క అనుగ్రహం ఉంటే మూగివాడు మాట్లాడతాడండి, కుంటివాడు కొండలను ఎగబ్రాకుతాడు. ఎంతమంది కవులు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఆ కవిత్వ దీక్షను పొంది చక్కని కావ్య రచనలు చేసి లోకానికి అందించి వారు తరించడమే కాకుండా మనల్ని అందరినీ తరింపజేశారండి. కాబట్టి ఆమె నామపారాయణం, అంబికనెప్పుడు నభినుతింపని వాని నోరు కాదది కట్టివేరు గాని భగవతి కొసంగని అలా దుర్భగుడు గూర్చు ధనము కాదది నరక సాధనము గాని. మన దగ్గర ఉండేటువంటి ధనాన్ని అమ్మ యొక్క సేవకు ఉపయోగించినప్పుడు అది ధనం అనిపించుకుంటుంది, కానీ అది లేకపోతే నరకమును చేరుకోవడానికి సాధన అవుతుంది. అందుకనే ఘోర సంసార వారాసి కూలినట్టి జనునకు నావ అఖిలాండ జనని సేవ, అకారాది క్షకారాంతాం ఆజ్యాం ఆనందరూపిణీం అఖిలార్థ ప్రదాం దేవీం నమామి జగదాంబికాం. అకారము మొదలు క్షకారము వరకు ఉన్నటువంటి అన్ని అక్షరములు ఆమెనండి. అందుకనే కాళిదాస మహాకవి సర్వవర్ణాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే అని అమ్మను కీర్తించింది. అందుకనే ఆమె త్రిశక్తులకు ఆమెయే మూలం. అఖిలార్థ ప్రదాం సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం అదండి. అఖిలము అంటే సమస్తము అని ఒక అర్థం. ఖిలముగానటువంటి నశ్వరముగానటువంటి పునరావృత్తి రహితమైన మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఆమె. అందుకనే ఆయన మోక్షప్రదుడు ఈశ్వరుడు, అమ్మ మోక్షప్రదాయిని. అందుకనే లలితా సహస్రనామములలో మొట్టమొదటి నామమే శ్రీమాత. సాహి శ్రీ రమృతా సతాం అమృతశివై పుత్రాహ, మృతప్రాయులమైన మనల్ని అమృతత్వానికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి తల్లి ఆమె. మీరు ఆశ్చర్యపోతారు, అసలు తెలుగులో మొట్టమొదటగా దేవీ భాగవతాన్ని ఆంధ్రీకరించిన వారు తిరుపతి వెంకట కవుల కంటే ముందు ములుగు పాపయారాచుల వారు. వారు అమరావతి వెళ్ళారు, కృష్ణా స్నానం చేశారు, సంధ్యావందనం చేసుకున్నారు, శ్రీ విద్యోపాసకులు ఆయన. ఆలయ ప్రవేశం చేశారు, కాలాతీతమైంది. అర్చక స్వాములు ఆలయ తలుపులు వేసి ఇళ్లకు వెళ్ళబోతున్నారు. పాపయారాధ్యుల వారు వెళ్ళి, అయ్యా నేను ఎక్కడో తెనాల నుంచి వచ్చాను, దూర ప్రాంతము, నాకు చాలా నైష్టికుణ్ణి, ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయను, అమ్మ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ అనుష్ఠానం చేసుకొని భోజనం చేయవలే, కొంచెంసేపు తలుపులు తీసి ఉంచితే అమ్మను దర్శనం చేసుకొని వెళ్తాను అని చాలా వినయపూర్వకంగానే మాట్లాడారు. కానీ అర్చక స్వాములు గద్దించి, మీకు ఒక వేళ లేదు, పాడలేదు, మీరు ఎప్పుడొస్తే అప్పుడల్లా మేము దర్శనం కోసం ఏర్పాట్లు చేయవలే, కానీ ఇప్పుడు కాదు, మీరు సాయంకాలం దర్శనం చేసుకోండి, మేము ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వస్తామంటే
వాళ్ళు తలుపులు వేసి వెళ్ళిపోయినారు. ఏం భావన చేశారో అండి ఆ అమ్మ యొక్క అనుగ్రహం. అమ్మ ఈ తలుపులు ఈ పూట కాకపోతే సాయంకాలం తెరుచుకుంటాయి, వీలైతే సాయంకాలం దర్శనం చేస్తాను, లేకపోతే రేపు దర్శనం చేస్తాను, కాకపోతే ఒక పూట భోజనం ఉండదు అంతేగా, అంత మాత్రానికి ఏమి ప్రాణం పోదుగా అని ఏమి భావన చేశారో. ఈ తలుపులు కాదమ్మ తీయవలసింది, ముక్తిద్వారము తలుపు తీయగదవే చాముండా జగజ్జనని, మోక్షద్వారము యొక్క తలుపు తీయమన్నారండి. ఆ తలుపు తీస్తే ఈ తలుపులు వాడంతా అవే తెరుచుకుంటాయి. ఎప్పుడైతే ముక్తిద్వారము తలుపు తీయగదవే చాముండా జగజ్జనని అనేటువంటి మకుడంతో కొన్ని పద్యాలు ఆశువుగా చెప్పారో తలుపులు వాడంతా అవి తెరుచుకున్నాయండి, ఎవరూ తెరవనక్కర్లేకుండా. అది అందుకనే పలువురు దేవతలేల ముక్తిక ఈ దేవ ప్రార్థనీయంబులలామంబు, దేవతలందరిలోకి శ్రేష్ఠురాలైనటువంటి ఆ తల్లిని ఆ లలితాపరమేశ్వరిని మోక్షము కోసం ప్రార్థించవలే. ఎల్లరకున్ భుక్తి ముక్తులు ఇచ్చేటువంటి తల్లి ఆమె, జ్ఞానమునిచ్చు మోక్షమునసంగు. ఎవరైతే ఆ తల్లిని చక్కగా పూజన భోజన భాజనంబులన్ ధనాంగన గాన వినోద నృత్యములన్, అందుకనే అమ్మవారికి పూజ చేసిన తర్వాత వీణా వేణు మృదంగ వాద్య రసికామని అమ్మవారి సన్నిధానంలో ఒక పాట పాడి వినిపిస్తారు, వీణ వాయించి వినిపిస్తారు, వేణుగానం చేసి వినిపిస్తారు. పూజానంతరం మనకు షోడశోపచార పూజల్లో గీతం శ్రావయామి ఆందోళిక నారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార మంత్రోపచార పూజాను సమర్పయామి అని చెప్పిన తర్వాత గీతం శ్రావయామి, వీణా వేణు మృదంగ వాద్య రసికాం, అలా వీణావాదనము వేణుగానము, అలాంటి ఆ ఎల్లరకున్ భుక్తి ముక్తులు ఇచ్చేటువంటి తల్లి. పలువురు దేవతలేల ముక్తిక ఈ సర్వ ప్రార్థనీయంబు దేవలలామంబు, ఎలాంటిదండి ఆమె, వేదలతాపక్వ ఫలంబు, వేదం అనేటువంటి తీగకు పండిన పండండి. ఆ పండును రుచి చూడడానికి అలవాటు పడితే ఇంకొక పండు జోలికిపోం. అమ్మను సేవించడానికి అలవాటు పడినటువంటి వారు ఆ తల్లిని కాకుండా మరొకరిని సేవించేటువంటి అవకాశం లేదు. వేదలతాపక్వ ఫలంబు, సర్వదా సర్వమును ఇవ్వగలిగినటువంటి ఆమె, జగత్ ప్రారంభ మూలంబు, అసలు ఈ సృష్టికి ప్రారంభం ఆమె, అందుకని మూల ప్రకృతి రవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి, విశ్వమాత, జగద్ధాత్రి, విశాలాక్షి, ఇవన్నీ అమ్మ యొక్క నామాలు. అసలు అన్నిటికీ మూలము, సృష్టికి మూలము ఆమెనని చెప్పేటువంటి నామాలు ఇవి. సర్వదా జగత్ ప్రారంభ మూలంబు కేవల చిద్రూపిణి, ఆదిశక్తి యశుమీ చర్చింపనింకేటిగిన్, మోసం మోక్షమును ఇవ్వాలి అంటే ఆమె ఇవ్వాలండి, ఇతరులు ఎవరు ఇవ్వలేరు. అలాంటి మోక్షప్రదాయిని ఎన్ని అద్భుతములైన శ్లోకాలు సౌందర్యలహరులు. అసలు శివుడు కూడా పరాశక్తితో కూడుకున్నప్పుడే ఈ సమస్తమైన ప్రపంచమును సృష్టి చేయగలుగుతున్నాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం, నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి, అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదివిరపి. బ్రహ్మాది దేవతలే, అందుకనే బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ, బ్రహ్మ ఉపేంద్రుడు ఇంద్రుడు వీరందరి చేత కీర్తింపబడినటువంటి వైభవం కలిగినటువంటిది. అమ్మ వైభవాన్ని కీర్తించకుండా ఉండేటువంటి వారు ఎవరండి? బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ. కాబట్టి అలాంటి ఆ తల్లి ఆ వైభవం. కాబట్టి దేవి పూజ చేసి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ మోక్షమునివ్వాలి అంటే ఆమె ఇవ్వాలి. కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం పొందాలంటే, ఆమెను పూజ చేయాలంటే ఊరికే ఎవరికి అలవడదండి. ఎంత చమత్కారంగా చెప్పారో తెలిసిన, ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. అమ్మకు నమస్కారం చేయాలన్నా, అమ్మను పూజించాలన్నా, అమ్మను స్తోత్రం చేయాలన్నా, పుణ్యము చేసుకున్నటువంటి వానికి మాత్రమే దక్కుతుంది అవకాశం. అది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పిన శ్లోకంలో ప్రణంతుం అంటే నమస్కారం చేయడానికి, స్తోతుం వా స్తోత్రం చేయడానికి, కానీ అకృత పుణ్య కథం ప్రభవతి. కృతపుణ్యుడు అంటే పుణ్యం చేసుకున్నటువంటి వాడు, అకృత పుణ్య అంటే పుణ్యం చేసుకున్నటువంటి వాడు. పుణ్యం చేసుకున్నటువంటి వాడు అమ్మ సన్నిధికి రాలేడు, అమ్మను స్తోత్రము చేయలేడు, అమ్మకు నమస్కారము చేయలేడు. ప్రణంతుం వా స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. అలాగే అసలు దేవి వైభవమని మనం శీర్షిక పెట్టుకున్నాం కదా. ఒకప్పుడు కైలాసం వెళ్ళారు దేవతలందరూ కూడా. ఆయనను ప్రార్థించారు, భవాన్ మృత్యుంజయో దేవః శూలపాణి త్రిలోచనః. అయ్యా మీరు మృత్యువును జయించారు, ఆయన ఒక్కడే మృత్యుంజయుడు, కాలకూట విషమును నేరేడు పడినంతగా చేసుకుని కంఠబిలంలో ఉంచుకొని మృత్యువును జయించగలిగాడంటే ఆయనకొక్కడికే మృత్యుని చేయడు. అందుకనే ఎవరైనా జాతకరీత్యా ఏ రకమైనటువంటి దోషమున్నా ఏ జ్యోతిష శాస్త్ర పండితుని దగ్గరికి వెళ్ళినా ఇంత రుద్రాభిషేకం చేసుకోమని చెప్తారు. అందుకనే అందులో కూడా మహామృత్యుంజయ మంత్రం, త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని ఇంత భస్మాభిషేకం చేసి చివర చెప్పుకుంటామే, అపమృత్యుర్ నశ్యతు ఆయుర్వర్ధతాం. అపమృత్యు బాధలు తొలగిపోవాలి అన్న, ఆయుర్దాయము వృద్ధి కావాలన్న ఇంత రుద్రాభిషేకం చేసుకుంటామే. కాబట్టి భవాన్ మృత్యుంజయో దేవః శూలపాణి, చేతిలో త్రిశూలమును ఆయుధముగా కలిగినటువంటి వారు. త్రిలోచన, మూడు కన్నులు కలిగినటువంటి వారు. పాదాహతః త్వయా మృత్యుః కామః నేత్రాగ్నినాహతః, అయా మీరు యమధర్మరాజును కాలితో తన్నారు, మీ వరప్రసాది అయినటువంటి మార్కండేయునకు చిరంజీవిత్వాన్ని ప్రసాదించారు, మన్మధుని కంటి మంటలతో భస్మం చేశారు అని స్తోత్రం చేశారు. ప్రక్కనే ఉన్నదిగా వామభాగంలో అమ్మ అర్ధనారీశ్వరుడు కదా, పక్కున నవ్వింది పార్వతీదేవి. ఏం పార్వతీ ఎందుకు నవ్వుతున్నావని అడిగారు పరమేశ్వరుడు. అదేమిటి, మీరేదో గొప్ప అద్భుతమైన కార్యాలు చేసినట్లుగా మిమ్మల్ని దేవతలు అందరూ పొగడుతుంటే నాకు నవ్వు వచ్చింది, అందుకని నవ్వాను అన్నది. అయితే నేనేమీ అద్భుతమైన కార్యాలు చేయలేదన్నారు, ఏం చేశారో చెప్పండి అన్నది. వారే స్తోత్రం చేశారు కదా, పాదాహతః త్వయా మృత్యుః కామః నేత్రాగ్నినాహతః, నేను యమధర్మరాజును కాలితో తనలేదా, 16 వత్సరములు ఆయుర్దాయమని మృకండు సూనునికి నేనిచ్చి తర్వాత సప్తర్షులు బ్రహ్మ దీవించి ఆ పిల్లవానికి దీర్ఘాయుర్దాయం నిమ్మని నన్ను ప్రార్థిస్తే ఆ పిల్లవాడు గోదావరి తీరంలో తపస్సు చేస్తుంటే యమధర్మరాజు 16 వత్సరాలు పూర్తి కాగానే ఆ పిల్లవాని ఆయుష్ ప్రమాణం తీరిందని తెలిసి తీసుకుని వెళ్ళడానికి ముందు కింకర్లను పంపించి తర్వాత తాను వచ్చి అతను పూజ చేసినటువంటి శివలింగముతో సహా పాశము వేసి ఆ పిల్లవాని ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తే నేను యమధర్మరాజును కాలితో తన్ని నా వరప్రసాది అయినటువంటి మార్కండేయునకు నేను చిరంజీవిత్వాన్ని ప్రసాదించలేదా. చమత్కారం చూడండి, అమ్మ అడిగింది కేన పాదేన తాడిత, ఏ కాలితో తన్నారో చెప్పండి అని అడిగింది. బోళాశంకరుడు కదండి, అందులో ఉన్న అంతరార్థం ఆయనకు అంతుపట్టలేదు. వామ పాదేన తాడిత, ఎడం కాలితో తన్నాను అన్నారు. సతు మామకి ఇనహా ప్రభో, ఆ కాలు నాదేండి అన్నది ఆమె. పురుషుని యొక్క శరీరంలో కుడి భాగమే పురుషునిది కానీ ఎడమ భాగం స్త్రీదే కదండి. అందుకనే స్త్రీ పురుషునికి వామభాగంలో కూర్చున్నప్పుడే ఏ శుభ అశుభ కర్మనైనా చేయడానికి పురుషునికి అర్హత భార్య ప్రక్కన ఉండవలే. అందుకనే సీతను లోకాపవాద కారణంగా విడిచిపెట్టినటువంటి రామచంద్రమూర్తి అశ్వమేధయాగం చేయవలసి వస్తే బంగారు సీత ప్రతిమను ప్రక్కన ఉంచుకొని యాగం చేశారు. యజ్ఞే యజ్ఞేచ కాంచన సీత, ఎన్ని యజ్ఞములైతే చేశారో ప్రతి యజ్ఞంలో కూడా ఆ బంగారపు సీత విగ్రహాన్ని ప్రక్కన పెట్టుకుని యాగం చేశారు. కాబట్టి భార్య ప్రక్కన లేకుండా ఎవరు ఏ పని చేయడానికి వీల్లేదు కాబట్టి ఆమె వామభాగంలో ఉన్నది. అందుకని వామపాదేన తాడిత ఆయనంటే సతు మామకీన ప్రభో, ఆ కాలు నాదేండి అన్నది. ఓహో సరే, కామహ నేత్రాగ్నినాహత, మన్మధుని కంటి మంటలతో నేను భస్మం చేయలేదా, ఎందుకు చేయాలి, మీరు భస్మం చేశారు, రతీదేవి విలపిస్తున్నది, నా దగ్గరికి వచ్చింది, ప్రార్థించింది, అమ్మ మా ఇరువురికి వివాహం చేసిన తర్వాత భస్మమైపోయి అనంగుడై శరీరం లేకుండా ఉన్నటువంటి నీ భర్త నీకు మాత్రం శరీరం కలిగిన వాడుగా కనపడతాడని నేను అనుగ్రహించాను, మీరు ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు తీశారు, నేను ఒక వ్యక్తికి ప్రాణాలు పోశాను, నేనే గొప్ప మీకంటే. హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, ఈశ్వరుని యొక్క కంటి మంటల చేత భస్మమైనటువంటి మన్మధుని పునర్జీవింపజేసిన దానను నేను కాబట్టి నేనే గొప్పనదా. అది దేవి వైభవం. అందుకనే ఇక్కడ కూడా అంటే ఈశ్వరుడు ఆయనకు వామభాగం ఇచ్చారు ఆమెకు, దానితో ఆమె తృప్తి చెందలేదట, కుడివైపు భాగాన్ని కూడా అపహరించిందట. ఏమండి ఇలాంటి సందేహం మనకు కలిగితే ఎవరినైనా ఒకవేళ ఏమండి ఈశ్వరుడు ఆమెకు వామభాగం ఇచ్చారు కదా, ఆమె దానితో తృప్తి చెందకుండా కుడి భాగాన్ని కూడా అపహరించిందిట ఎందుకండని మనం ఎవరినైనా అడిగామనుకోండి, సమాధానం చెప్పలేక ఒకవేళ సౌందర్యలహరి శంకర భగవత్పాదులు వ్రాసిన సౌందర్యలహరిని చదవకపోతే ఊరికే ఇలాంటి పనికి మాలిన సందేహాలన్నీ వస్తుంటాయని చెప్పి మన ప్రశ్నకు వారు సమాధానం చెప్పరు.
కానీ ఈ సందేహం కలిగింది మీకు నాకు కాదు, శంకర భగవత్పాదులకే కలిగింది. ఆయనేమో వామభాగం ఇచ్చాడు, ఈమె కుడివైపు భాగాన్ని కూడా అపహరించిందన్న అనుమానం కలుగుతున్నదన్నారు శంకర భగవత్పాదులు. ఎందుకు కలిగిందిట? త్వయా హృత్వా వామం వపు అపరితృప్తేన మనస శరీర అర్థం శంభో అపరమపి శంకే హృతమభూత్. అమ్మా, నీకు ఆయన వామభాగం ఇచ్చినప్పటికీ కూడా దానితో తృప్తిపడకుండా నీవు ఆయన శరీరంలో ఉన్న కుడి భాగాన్ని కూడా అపహరించావన్నటువంటి అనుమానం మాకు కలుగుతున్నది. ఎందుకు కలిగిందిట శంకర భగవత్పాదులకు అనుమానం? ఎదే తత్వద్రూపం సకలం అరుణాభం. నీ యొక్క శరీర కాంతి ఎర్రనిది. తల్లులకు తండ్రులకు తెలుసు, లలిత సహస్రనామ పారాయణ పూర్వ శ్లోకాలు మీరు చూడండి. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురతారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణ రక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైహి అహమిచ్చేవ విభావయే భవాని. అమ్మ యొక్క శరీర కాంతి అలా ఎర్రనిదిగా ఉండడానికి కారణం ఈశ్వరుడిచ్చినటువంటి వామభాగంతో తృప్తిపడకుండా కుడివైపు భాగాన్ని కూడా ఆమె అపహరించింది. ఎదే తత్వద్రూపం సకలం అరుణాభం త్రినయనం. ఈశ్వరునికి మూడు కన్నులు ఉన్నాయి, అమ్మకు మూడు కన్నులు ఉన్నాయి. అమ్మ యొక్క మూడు కన్నులు ఏమిటిట? ఆమె కుడి కన్ను భానుడై నీదు కుడికన్ను పగలు చేయ. అమ్మ యొక్క కుడికన్ను సూర్యుడై పగడిని కలగజేస్తున్నాడు. రెండవ కన్ను శశి అయి నీదు డాకన్ను నిసియనర్ప. ఆమె ఎడమ కన్ను చంద్రుడై రాత్రిని కలగజేస్తున్నాడు. అంటే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. మరి సాము విచ్చిన పొందమ్మి సాయ నొప్పు, సగము విచ్చినటువంటి బంగారు పద్మము వలె ప్రకాశించేటువంటి నీ పాలభాగంలో ఉన్నటువంటి మూడవ కన్నున్నదే సంధ్యశేయును ఓ భవానీ, సంధ్యాకాలాన్ని కలగజేస్తుంది. సూర్యాస్తమయంలో మీరు సూర్యబింబాన్ని చూడండి, ఎంత ఎర్రగా ఉంటుందో. అందుకనే సాము విచ్చిన పొందమ్మి సాయ నొప్పు నీ నొసలి కన్ను సంధ్యశేయును ఓ భవాని. అమ్మ యొక్క శరీర కాంతి ఎర్రనిదిగా ఉండడానికి కారణం ఈశ్వరుడిచ్చిన వామభాగంతో తృప్తిపడకుండా కుడివైపు భాగాన్ని కూడా అపహరించింది. అందుకనే కవులు చమత్కార ప్రియులండి. అందమైన అబద్ధమే కవిత్వం. మనం అబద్ధాన్ని అబద్ధంగా చెప్పగలం కానీ అందంగా చెప్పలేం కాబట్టి మనం కవులం కాలేదు. వారు అబద్ధాన్ని అందంగా చెప్పగలిగారు కాబట్టి వారు కవులైనారు. అవండి, కన్నులను కానీ ముఖాన్ని కానీ అతివేలంగా వర్ణిస్తారు కవులు. అంత అందమైనటువంటి స్త్రీలు పురుషులు ఎక్కడైనా లోకంలో ఉంటారండి? ఊరికే కవులు వర్ణించేస్తారు కానీ ఆకర్ణాయత నేత్రములను వర్ణిస్తారు. చెవిదాకా ఎవరికైనా కన్నుంటే చూచి భయపడి వస్తారు కానీ అది అందం కాదు. అంటే విశాలమైన కన్నులని చెప్పడంలో తాత్పర్యం కానీ చెవిదాకా కన్ను ఉన్నదని కాదు. కానీ ఆ కన్నుల యొక్క వైశాల్యము, విశాలమైన కన్నులు ముఖానికి అందాన్ని కలగజేస్తాయి కాబట్టి అలాంటి ఉపమానములు వేసి కవులు వర్ణిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక కవి అమ్మని అడిగారు, అమ్మా ఎందుకు నీకు ఈశ్వరుడు తన శరీరంలో సగభాగం ఇచ్చాడు? నేను ఆయన గురించి తపస్సు చేశాను కదా వివాహం చేసుకోవడానికి, ఆకులు అలములు కూడా తినకుండా. అందుకనే కదా నాకు అపర్ణ అని పేరు వచ్చింది. అంతటి తపస్సు చేశాను కాబట్టి చివరికి నాకు ప్రత్యక్షమై తవాస్మి దాసః క్రీతః తపోభిః అన్నారు. నేను నీకు దాసుడను, నీ తపస్సుకు అమ్ముడు పోయినానన్నారు. కాబట్టి నాకు ఆయన తన శరీరంలో సగభాగం ఇచ్చారు చోటు. అంతగా ఆయనను తపస్సు చేసి మెప్పించి నేను ఆయనను వివాహం చేసుకున్నాను కాబట్టి. మారువేషంలో వచ్చి ఇన్ని రకాలుగా పరీక్ష పెట్టారండి అమ్మను శంకరుడు. ఏమ్మ ఆయన దరిద్రుడు కదా, వివాహం చేసుకుని ఏం సుఖం అనుభవిస్తామంటే అప్పటికింకా బ్రహ్మచారి వేషంలోనే ఉన్నారు శంకరుడు. శంకరుడు అని తెలియదు ఆమెకు. అకించన సన్ ప్రభవస్వ సంపదాం. ఆయన దరిద్రుడే కానీ ఆయన తనను సేవించిన వారికి ఇంత సంపదలు ఇస్తాడని సమాధానం చెప్పింది పరమేశ్వరుడని తెలియకనే. ఆయన శ్మశానంలో ఉంటాడు కదమ్మా, త్రిభువనవాసి పృథుసద్మ గోచర. ఆయన ముల్లోకములైందు ఉంటాడు కానీ ఆయనకు శ్మశానంలో ఉంటాడని పేరు. స భీమరూప, ఆయన మహాభయంకరమైన రూపం. భీమాయ నమః, రుద్రాయ నమః, కాళాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః అని మనం ఈశ్వరునికి అభిషేకం చేసేటప్పుడు నామాలు చెప్తామే, వీటన్నిటికీ అర్థమేమిటి చెప్పండి? మహాభయంకరమైన రూపం కలిగిన వాడు. కానీ శివ ఇత్యుదీర్యతే, శివ అంటే మంగళం. నసంతి యాదార్థ్య విదః పినాకినః. ఆ ఈశ్వరుని యొక్క యథార్థమైన తత్వం ఎవరికి తెలియదని ఆమె సమాధానం చెప్పేటప్పటికీ అప్పటి వరకు బ్రహ్మచారి వేషంలో ఉన్న శంకరుడు ఒక్కసారి నిజరూపాన్ని చూపించి తవాస్మి దాసః క్రీతః తపోభిః, నీ తపస్సుకు నేను అమ్ముడు పోయినాను, నేను నీకు దాసుడని అన్నారు ఆయన. కాబట్టి నాకు ఆయన తన శరీరంలో సగభాగం ఇచ్చాడంటే ఎంత అమాయకురాలేవమ్మా, నీవేదో తపస్సు చేశావని నీ తపస్సుకు ఆయన అమ్ముడుపోయినానని అన్నాడని అందుకని నీకు తన శరీరంలో సగభాగం ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావు కానీ కాదు. మరి ఏం సమాధానం చెప్పారు కవి? నీవు మన్సుంగొండ కుమారివి, అంటే హిమవంతుని యొక్క కుమార్తె కదా ఆమె హైమవతి. హిమము అంటే మంచు, మన్సుంగొండ అంటే హిమాద్రి, హిమాద్రి యొక్క కుమార్తె హైమవతి పార్వతి. ఎందుకని ఆమెకు తన శరీరంలో సగభాగంలో తోడిచ్చారట? కాలకూట విషమును నేరేడు పండంతగా చేసుకుని కంఠబిల్లంలో ఉంచుకున్నాడు, మెడలో పాములు ఆభరణములుగా ధరించారు. ఈ రెండింటి వలన శరీరము బాగా మంటలు మండిపోతున్నది, సెగ తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా ఒక చల్లని వస్తువును గనక తన శరీరంలో సగభాగంలో చేర్చుకున్నట్లయితే ఆ రెండింటి వలన కలిగిన వెచ్చదనం తొలగిపోయి శరీరానికి చల్లదనం కలుగుతుందేమోనని హైమవతి హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఆమెకు తన శరీరంలో సగభాగంలో తోడిచ్చారు. అది నిజమంటే ఏమో కవులు చెప్పారు మనకు, ఒక విధంగా చూస్తే అది నిజమేనా అనిపిస్తుంది. అలాంటి ఆ తల్లి ఆ రూపం సకల మరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం స్తనభారము చేత వంగినటువంటిది కుటిల శశిచూడాల మగుటం. అమ్మకు కూడా నవరాత్ర పర్వదినాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో చంద్రఖండ అలంకారం వేస్తారు అమ్మవారికి. అలాంటి వైభవం కలిగినటువంటి తల్లి, ఆమె నామం చెప్పినా ఆమె పూజ చేసినా, అలాగే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి, అవండి సరస్వతీదేవి సంగీత సాహిత్యములు ఆమె యొక్క పాలిండ్లని, సంగీతము కానీ సాహిత్యము కానీ రావాలి అంటే అమ్మ యొక్క సరస్వతీ మాత యొక్క అనుగ్రహం ఉండాలి అని మనం చెప్పుకుంటున్నా, ఆ సరస్వతి కూడా ఎవరి యొక్క అంశం అండి? అమ్మ యొక్క అంశే కదా. అందుకని మన అమ్మవారి దేవాలయంలో కూడా ఆ పోతన కవీంద్రుల యొక్క పద్యం, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారని బుచినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అవండి అక్కడ అది శారదామాత స్తవమా జగన్మాత స్తవమా చెప్పండి? జగన్మాత స్తవం. త్రిమూర్తులకు ఆమెయం మూలం, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ. ఎంతమంది రాక్షసుల యొక్క ఆ తల్లుల యొక్క కడుపు కోతండి, ఎంతమంది రాక్షస సంహారం చేసిన ఆమె నవరాత్ర పర్వదినాలలో రోజుకొక అవతారాన్ని ధరించి. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ తల్లి యొక్క అనుగ్రహం లేనిదే కవిత్వం రాదండి. అజ్ఞుడై గొర్రెల కాపరిని ఒక రాజు కూతురికి, ఆ రాజు దగ్గర ఉండేటువంటి మంత్రి తన కొడుకుకు రాజు కుమార్తెనివ్వలేదని దేశమంతా తిరిగి ఒక గొర్రెల కాపరిని మూర్ఖుని చదువు సంధ్యలు లేని వాడిని తీసుకుని వచ్చి మహాపండితుడు అని చెప్పి ఆ రాజకుమార్తెకి ఇచ్చి వివాహం చేస్తే, మొదటి రాత్రి తన భర్త మూర్ఖుడని తెలిసి దేవి ఆలయానికి వెళ్ళి ప్రార్థిస్తే ఆమెతో పాటు వెళ్ళి ఆమెను ప్రార్థించి నాకు చదువులు కావాలి అంటే ఆమె ఆ బియాక్షరమును ఐమ్ అనేటువంటి బియాక్షరమును అతని నోటి మీద వ్రాస్తే మహాకవి అయి ఇప్పటికీ సంస్కృత భాషలో అతనితో సమానమైన కవి మరొకరు లేదని కీర్తిని పొందారంటే అది ఎవరి యొక్క అనుగ్రహం అండి? ఎవరి యొక్క వైభవం చెప్పండి? అమ్మ యొక్క వైభవం. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అజ్ఞాపిత తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతి బభువ. పూర్వకాలంలో ఉండేటువంటి కవులందరిలోకి ఎవరు గొప్పవాడని లెక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ వ్రేలి మీదకి వచ్చి నిలబడ్డాడు కాళిదాసు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని లెక్క పెడతాం కదా, ఈ వ్రేలి మీద కాళిదాసుని నిలబడితే తర్వాత వ్రేలి మీద కాళిదాసుతో సమానమైన కవిని ఎవరినైనా లెక్కిద్దామంటే ఈ వ్రేలి మీద మరొక కవి రాలేదు. ఐదు వేళ్లకు ఐదు పేర్లున్నాయి, బొటన బ్రేలు, చూపుడు బ్రేలు, మధ్య బ్రేలు, చిటికిన బ్రేలు. దీనికి ఏమని పేరండి? అనామిక అని పేరు. నామము అంటే పేరు, అనామము అంటే పేరు లేదు. ఈ వ్రేలికి ఏ రకమైన పేరు లేదు కాబట్టి ఈ వ్రేలికి ఒక యోగ్యత కలిగించాలనే ఉద్దేశంతో దీనిని ఉంగరపు వేలుగా మనం చెప్పుకుంటాం. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అజ్ఞాపిత తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతి బభూవ. ఎందుకు చెప్పామంటే ఆ విపంచ గాయంతి వివిధమపదానం పురరిపోహ త్వయారబ్ధే వక్తుం చలిత శిరస సాధువచనే దయావచ్చా దత్తం ద్రవిడ శిశురాస్వాజ్యతవ యత్కవీనాం విపంచా గాయంతి వివిధమపదానం పురరిపో త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయై మాధుర్యై అపలపిత తంత్రీ కలరవై నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం.
ఒకనాడు శారదామాత కచ్చపి అనేటువంటి వీణను పట్టుకొని అమ్మ సన్నిధిలో గానం చేయడం ప్రారంభించింది. విన్నది జగన్మాత లలితా పరమేశ్వరి, విపంచా గాయంతి వివిధమపదానం పురరిపోహో, లలితా సహస్రనామాలలో అమ్మ యొక్క వైభవాన్ని గానం చేసినట్టుగానే ఉన్నది. కానీ సౌందర్యలహరిలో ఈ నామానికి మూలం అక్కడ కనపడుతుంది, అక్కడ ఈశ్వరుని యొక్క వైభవాన్ని. త్రిపురాసుర సంహారం, హాలాహల భక్షణం, దక్షయజ్ఞ విధ్వంసనం, జలంధర వధ ఇలాంటి మొదలైనటువంటి ఈశ్వరుని యొక్క వైభవాన్ని తెలియజెప్పేటువంటి అనేకమైనటువంటి ఆ ఈశ్వర మహాప్యమునంతా కూడా చక్కగా పాడుతూ వీణ మీద గానం చేసింది రా సరస్వతీదేవి. విన్నదిరే జగన్మాత, విని శహవాష్, నీ వీణా వాదన మాధుర్యము చాలా బాగున్నదని శ్లాఘా శిరఃకంపం చేసింది, మెచ్చుకుంటూ మాట్లాడింది. తనను మెచ్చుకుంటూ అమ్మ మాట్లాడిన మాటలు విన్నదిట శారద. విని నేనేదో వీణ వాయించానని, ఆ వీణ వాయించడం వలన కలిగిన మాధుర్యం చాలా బాగున్నదని నన్ను మెచ్చుకుంటూ అమ్మ మాట్లాడింది. నా వీణావాదన మాధుర్యము కంటే అమ్మ నన్ను మెచ్చుకుంటూ మాట్లాడినటువంటి మాటలలో మాధుర్యం ఇంకా గొప్పదిగా ఉన్నది కాబట్టి, ఆ మాధుర్యం ముందు నా వీణావాదన మాధుర్యం వెలా తెలాబోతున్నది కాబట్టి, ఇక నేను వీణ వాయించడం అనవసరమని ఆ వీణను తీసుకుని వెళ్ళి ఎక్కడో మూల పెట్టి దాని మీద ఒక గవిసెన కూడా గప్పివేసింది. అంటే ఆ అమ్మ యొక్క మాధుర్యం ముందు వీణ, సరస్వతి కంటే వీణ గొప్పగా వాయించేవారు ఎవరూ లేరు, కానీ ఆ సరస్వతి వీణా వాదన మాధుర్యం కూడా అమ్మ మాటల మాధుర్యం ముందు ఎలా తెలాబోతే ఇక నేను వీణ వాయించడం అనవసరం అనుకున్నది. తదీయై మాధుర్యై అపలపిత తంత్రీకలరవై నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేనని వృతం. అదండి అమ్మ. అవండి, ఒక పురుషుడు మృత్యువును జయించి స్త్రీకి మాంగళ్య వృద్ధిని కలిగించాలంటే అది పురుషుడు చేసే పూజ వలన, స్త్రీ చేసే పూజ వలన, స్త్రీ చేసే పూజ వలన. అందుకనే దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది, ఏ స్త్రీ అయితే నవరాత్రి పర్వదినాలలో క్రితం జన్మలో నవరాత్రి 9 రోజులు కానీ కనీసము మూలానక్షత్రము, మహాష్టమి, మహానవమి పర్వదినములలో ఏ స్త్రీ అయితే జగన్మాత పాదార విందములను పూజించదో ఆ స్త్రీకి మరుజన్మలో వైధవ్యము తప్పదు. దేవీ భాగవతంలో 3వ స్కంధంలో నవరాత్ర వ్రత విధానంలో చెప్పబడి ఉన్నది. అందుకని వివాహ వేదికకు వచ్చేంతవరకు కూడా ఆడపిల్ల చేత గౌరీ పూజ చేయిస్తారండి. రుక్మిణి అంతటి ఆమె అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుని శ్రీకృష్ణుని దగ్గరికి పంపించి తనను తీసుకుని వెళ్ళమంటే, ఎలా నిన్ను తీసుకుని వెళ్ళడం, నీవు అంతఃపురంలో ఎక్కడో ఉంటావు, నీ అన్న నిన్ను శిశుపాలనకిచ్చి వివాహం చేస్తానంటుండే నేను ఎలా నీ అంతఃపురంలో ప్రవేశిస్తాను, నిన్ను ఎలా తీసుకుని వెళ్తాను అని అంటారేమో కృష్ణ పరమాత్మ అని, గౌరీ శంకర పూజార్థం యాత్రామే నగరాద్బహి, ఈశ్వరునికి పూజ చేయటం కోసం, పార్వతికి పూజ చేయటం కోసం మా ఊరి వెలుపల ఉన్నటువంటి ఆలయానికి వస్తాను, అక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోమని కబురు చేసింది. అలాగే సీత కూడా, రాముడు శివధనుస్సును ఎక్కువ పెట్టలేకపోతాడేమో, నేను ఆయనను పెళ్లి చేసుకోలేకపోతానేమోనని, హే శంభో, హే సవిత్రే, హే దుర్గే, ఏ మఘవ, ఏ తోయప, యుష్మాభి రామభుజదండనీయ యోహ ప్రవేశనీయతాం, మీరందరూ వచ్చి రామచంద్రమూర్తి యొక్క బాహువులలో దాగి ఉంటే, క్షణకాలము రామచంద్రమూర్తి శివధనుసును ఎక్కపెట్టగలిగితే, నేను ఆయనను వివాహం చేసుకోగలిగితే, చతుర్దశ సమాహ మునివృత్యను జీవిని, 14 సంవత్సరములు మునివేషధారిణి అయి వనేని వచ్చామి, అడవులలో ఉండి మీ దేవతలకు అందరికీ మృక్కుబడులు చెల్లించుకుంటానని ప్రార్థించింది రామ. అది రాముని వెంట సీత 14 ఏండ్లు అడవులకు వెళ్ళడానికి చూపించినటువంటి అనేకమైన కారణాలలో. అందుకని రాముడు కూడా లలితా స్వరూపం అండి. దేవీ భాగవతంలో రామకథ ఉండాల్సిన అవసరం ఏంటి చెప్పండి? దేవీ భాగవతంలో కృష్ణ కథ ఉండాల్సిన అవసరం చెప్పండి? కృష్ణ జననం వింటే మీరు ఎందుకు దేవీ భాగవతంలో కృష్ణ కథ ఉన్నదో మీకు అర్థమవుతుంది. ఎందుకు రాముడు లలితాస్వరూపం అని చెప్తున్నారో, వాల్మీకి రామాయణంలో వాచ్యంగా నవరాత్ర పర్వదినములలో రామచంద్రమూర్తి దేవిని పూజించి దేవీ అనుగ్రహంతో రావణ సంహారం చేశాడని లేకపోయినా, వాల్మీకి రామాయణంలో శివలింగ ప్రతిష్టాపనం చేశాడని ఉన్నది. మనకు అదే రామేశ్వరలింగం కూడా. యుద్ధానికి పూర్వము యుద్ధ అనంతరము రెండు సార్లు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్టాపన చేశారు. అసలు అమ్మను పూజించకుండా అయ్యను పూజించడానికి వీలేదు. నా శివేన వినాశక్తి నా శక్తి రహిత శివ, శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఎక్కడ ఉన్నారండి? త్వాం అనాదృత్య మాం భయంతో విజేత సహా నార్హంతి మమ సాయుధ్యం బ్రహ్మకల్ప శతైరపి. నిన్ను పూజించకుండా ఎవరైనా గనక నన్ను పూజించినట్టయితే 100 బ్రహ్మకల్పముల పర్యంతము వారు నన్ను చేరరు. త్వాం ఆశ్రిత మహాభాగే, నిన్ను ముందు పూజించి ఎవరైతే తర్వాత నన్ను పూజిస్తారో ప్రాప్నువంతి అచిరేణ మాం, అచిరకాలంలో నన్ను పొందుతారు. ఏమండి మీరు ఆలోచించండి, తెలిసి చేస్తున్నాము తెలియక చేస్తున్నాము. కార్తీక మాసంలో శివారాధన చేస్తున్నాం, ఆశ్వీజ మాసంలో దేవి ఆరాధన చేస్తున్నాం. ముందు ఆశ్వీజ మాసమా ముందు కార్తీక మాసమా చెప్పండి. ఆశ్వీజ మాసంలో నవరాత్రి పర్వదినాలలో దేవిని పూజించి కార్తీక మాసంలో శివారాధన చేస్తున్నాం. కాబట్టి ముందు రామచంద్రమూర్తి దేవి పూజ చేశారు. దేవీ భాగవతంలో స్పష్టంగా రామచంద్రమూర్తి నవరాత్ర వ్రత విధానంతో పూజ చేస్తే అష్టమి నాటి నిశీధి రామచంద్రమూర్తి మ్రోల లలితా పరమేశ్వరి సాక్షాత్కరించింది. స్తోత్రం చేశారు, అంబా శాంభవి చంద్రమౌళి రవలా అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివ త్రినయని కాచాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్యలక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అవండి సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చి పద్యం చదవాలనుకుంటే ఆ పద్యం యొక్క అందచందాలు అది నటకులకు వాళ్లకు సరిపోతుందేమో కానివ్వండి, ఆ పద్యానికి ఒక ఒడుపునది. ఎంతవరకు ఎట్లా చదివితే ఆ పద్యం మనం ఆ శ్లోకం ఆస్వాదించగలము. రాజ్యాం దేవరాజాదీనాం ఏ రాజానః బ్రహ్మ విష్ణు మహేశ్వరాః తేషామపి ఈశ్వరి రాజరాజేశ్వరి. ఆ నామానికి అర్థం రాజులు, ఇంద్రుడు మొదలైనటువంటి 8 దిక్కులకు ఉండేటువంటి అష్టదిక్పాలకులు, వారికి కూడా ప్రభువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారికి కూడా రాణి కాబట్టి ఆమె రాజరాజేశ్వరి. రాజరాజు అంటే కుబేరుడు అని ఒక అర్థం ఉన్నది, తస్యవా ఈశ్వరి రాజరాజేశ్వరి. ఆనాడు చెప్పిందండి అమ్మ రామచంద్రమూర్తితో, నీ అవతారములన్నీ కూడా నాంశతోనే కూడుకున్నవి. అందుకనే లలితా సహస్రనామాలలో కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి యొక్క వ్రేళ్ల గోళ్ల నుండి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు ఏర్పడాయి. అంతేకాదు రాముడు లలితా స్వరూపం అని చెప్పడానికి రామాయణమే మనకు పరమ ప్రమాణం. పట్టాభిషేకము భంగమై రాముడు అడవులకు బయలుదేరి వెళ్తుంటే సీతను తన వెంట రావడానికి అంగీకరించలేదు ఆయన. ఎన్నో కారణాలు చెప్పింది, సస్యేమిరా అన్నారు, విసిగిపోయి ఏమన్నదో తెలిసినా, కింత్వా మన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఒక్క ఆడుదానిని నీ భార్యను నీ వెంట 14 అడవులకు తీసుకొని వెళ్ళలేకపోతున్నావనేటువంటి మాటను మా నాన్న జనక మహారాజు గనక విన్నట్లయితే ఆయన అల్లుడవైనటువంటి నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవని మా నాన్న అనుకుంటాడులే. అవండి 4,000 బలశాలులు కదల్చలేని తాకలేని పక్కకుంతలేని శివధనుస్సును ఎక్కుపెట్టి తనను పెళ్లి చేసుకున్నటువంటి రామచంద్రమూర్తిని సీత అంత మాట అనగలుగుతుంది అంటే ఆ శ్లోకానికి పైకి కనపడే అర్థం అదే, మొదటి అర్థం అది. రెండవ అర్థం, పైకి చూపుడు గుర్రం వలె చాలా అందంగా కనపడుతున్నావు, లోపల డొల్లు నిస్సారం, నీ భార్యను నీ వెంట 14 అడవులకు తీసుకుని వెళ్ళలేకపోతున్నావు అనేటువంటి మాటను మా నాన్న జనక మహారాజు కనుక విన్నట్లయితే ఆయన అల్లుడవైన నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవని మా నాన్న అనుకుంటాడులే. మూడవర్థం, కర్మణైవహి సంసిద్ధి మాస్థితా జనకాదయ, మా తండ్రి జనక మహారాజు మొదలైనటువంటి వారందరూ కూడా భార్య ప్రక్కన ఉండగా ఏదో కర్మాచరణం చేయాలనుకుంటున్నారు, నీవు భార్యను ఇక్కడ దిగివిడిచి వెళ్ళి ఏదో కర్మాచరణం చేయాలనుకుంటున్నావు, ఆ మాట కనుక మా నాన్న విన్నట్లయితే ఆయన అల్లుడవైనటువంటి నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవని మా నాన్న అనుకుంటాడు. ఇది పై అర్థం. కానీ ఆ శ్లోకానికి ఆ అర్థం ఉన్నదని తొందరపడి తాను రాముని దూషించాననే భావం సీత మనసులో ఉన్నది లేకపోలేదు. అసలు అర్థం ఏమిటిట, త్వయ యథార్థ రూపం పార్వతీ ఇతి మే పితా నమన్యతే కిం, నీ యొక్క యథార్థమైన స్వరూపము లలితా పరమేశ్వరి అని తెలియకనే మా నాన్న నీకిచ్చి వివాహం చేశాడు. అందుకనే సుందరకాండలో అమ్మ హనుమత అంటుంది, హనుమా 10 ఇంకా 2 మాత్రమే గడువు ఇచ్చాడు, 2 లోపల లొంగి రాకపోతే నన్ను ముక్కలు ముక్కలుగా చేసుకొని నరికి తినమనమన్నాడు. ఇన్ని రోజులు నా మీద ఇంత ప్రేమ కలిగినటువంటి రామచంద్రమూర్తి కానీ, నా మీద అంత గౌరవం కలిగినటువంటి లక్ష్మణుడు కానీ నన్ను పట్టించుకోకుండా ఉన్నారు అంటే నేను చేసిందే కొద్దిదో గొప్పదో, తెలిసి చేసిందో తెలియక చేసిందో పాపం ఉన్నది కాబట్టి నన్ను రామలక్ష్మణులు పట్టించుకోలేదన్నదాన్ని. ఏమిటి ఆ పాపం? రాముని దూషించడం తక్కువ పాపం, భగవంతుని దూషించడం కంటే భగవద్భక్తుని దూషించడం ఎక్కువ. ఇది రాముని దూషించింది, లక్ష్మణుని దూషించింది. బంగారు లేడి రూపంలో మారీచుడు వచ్చి రామ బాణ తాడిత్రై హా లక్ష్మణ సీతాయని కేకబెడితే, లక్ష్మణ మీ అన్నగారికి ఏదో ప్రమాదం కలిగినట్టుగా ఉన్నది, నీవు సహాయంగా వెళ్ళమంటే నేను వెళ్ళనన్నాడు. తొందరపడి మాట్లాడిందండి. అక్కడ కూడా మనం చెప్పుకుంటున్నాం కానీ లక్ష్మణుడు వెళ్ళకపోతే సీతాపహరణం జరుగుతుందా చెప్పండి? సీతాపహరణం జరగకపోతే రామరావణ యుద్ధం జరుగుతుందా? రామరావణ యుద్ధమే జరగకపోతే రావణ సంహారం జరుగుతుందా? రావణ సంహారమే లేకపోతే రామ అవతార ప్రయోజనం ఏమున్నదండి? ఏదో ఒక కారణం ఉండాలి కాబట్టి కొన్నిటికి మనం చెప్పుకుంటాం. అప్పుడు ఆమె అన్నది, ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని అపహరించి అడవులకు పంపించాడు, రెండవ తమ్ముడు అయిన నీవు రేపు ఆయనకు ఏదైనా ప్రమాదం కలిగితే నన్ను నీ దాన్నిగా చేసుకోబోతున్నావా అని. అప్పుడు లక్ష్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఈ లోపల రావణాసురుడు మారు రూపంలో ఉండి నిజమైన రూపాన్ని చూపించి తనని తీసుకుని వెళ్తుంటే ఆమె కేకలు పెట్టిందండి, అన్నా లక్ష్మణ నిన్ను నే పుణ్యనిధి అజ్ఞాననై పలికితి, నన్న పాపము వచ్చి చుట్టుకుని అని వేగ పరతేవే, అది పెద్ద పాపం. మమైవ దుష్కృతం కించిదస్తి మహదస్తి న సంశయః, నేను చేసిందే కొద్ది పాపమో ఎక్కువ పాపమో తెలిసి చేసిందో తెలియక చేసిందో ఉన్నది కాబట్టి రాముడు దాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఒక స్త్రీ పూజ చేస్తేనే ఆయన మృత్యుంజయుడు అవుతాడండి. ఈశ్వరుడు మృత్యుంజయుడు కావడానికి అది ఈశ్వరుని యొక్క గొప్పతనం కాదు, అమ్మ యొక్క గొప్పతనమేనన్నారు. నిజంగా ఈనాడు మనం సౌభాగ్య చిహ్నమైనటువంటి లక్షణాలను త్యజించి నేను సౌభాగ్యవతిని కావాలా, సుమంగళిగా ఉండాలా, సువాసినిగా ఉండాలా, నా భర్త ఆయురారోగ్యాలతో ఉండాలంటే మనం చేసేటువంటి పనులను బట్టే మనం తప్పుడు పనులు చేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలా, నేను సుమంగళిని కావాలంటే ఎట్లా ఉంటారండి? శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అన్నారు, మన మాటలు కాదు. సుధామప్యాస్వాజ్య ప్రతిభయ జరా మృత్యుహరిణి విపజ్యంతే విశ్వే విధిశత ముఖమహాజ్యాది విషద కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలన నా శంభో తన్మూలం జనని తవ తటంక మహిమ. అవండి, అమృతము త్రాగితే దేవతలు అమరులవుతారు. సుధ అంటే అమృతం. సుధామప్యాస్వాజ్య అమృతమును ఆస్వాదించినప్పటికీ ఎలాంటిది అమృతము? ప్రతిభయ జరా మృత్యుహరిణి, ముసలితనము మరణము ఈ రెండిటి వలన కలిగేటువంటి భయాన్ని పోగొట్టగలిగినటువంటిది. అయినప్పటికీ కూడా ఎవరు విధిశత ముఖ మహాజ్యాది విషద, బ్రహ్మ దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ముసలితనమును చావును పోగొట్టగలిగినటువంటి అమృతమును త్రాగినప్పటికీ కూడా విపజ్యంతే విశ్వే, ప్రళయకాలంలో ప్రాణాలు విడిచిపెడుతున్నారు. కానీ నీ భర్త సదాశివుడున్నాడే, కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలన, లోకములనన్నిటినీ దహింపజేసేటువంటి కాలకూట విషమును నేరేడు పండంతగా చేసుకొని నీ కంఠబిలంలో ఉంచుకొని కూడా మృత్యువును జయించగలిగాడంటే అది ఈశ్వరుని యొక్క గొప్పతనం కాదు, అది నీ యొక్క గొప్పతనమే అన్నారు. ఏమిటి అమ్మ యొక్క గొప్పతనం? జనని తవ తాటంక మహిమ, అది నీ చెవికమ్మల ప్రభావము. తాటంక యుగళీభూత తపనోడుపమండల, లలితా సహస్రనామం. సూర్యచంద్రుడు అమ్మకు చెవికమ్మలు, సూర్యచంద్రుడు అమ్మకు నేత్రములు, సూర్యచంద్రుడు అమ్మకు స్తనములు. అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఆమె నీకు భార్య కావడం వలన నీవు మృత్యువును జయించగలిగావు. కాబట్టి ఈశ్వరుడు మృత్యుంజయుడు కావడానికి కారణం ఆమె. అందుకనే పోతనగారు కూడా లలితా సహస్రనామంలో ఉండేటువంటి కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ఈశ్వరుని చేత కట్టబడినటువంటి మంగళసూత్రము చేత ప్రకాశించే మెడగలిగిన ఆమె ఆయన కట్టినటువంటి మంగళసూత్రమునకు ఢోకా లేదని, మృంగిడివాడు విభుండనియు మృంగిడిదియు గరళమనియు మేలని ప్రయకును మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో. ఆయన తినేది విషమని తెలుసు, విషమును తింటే ప్రాణాలతో ఉండరని తెలుసు. ఆయన విషమును తింటే అది లోకాలకు మేలు కలుగుతుందని ఆయనను విషమును తినుమని ప్రోత్సహించింది. తిన్నాడు, అయినప్పటికీ ఆయన మృత్యువును జయించాడు అంటే జనని తవ తాటంక మహిమ, ఆ చెవికమ్మల ప్రభావం. ఎంతమంది మరి ఈ రోజుల్లో, కొన్ని రోజుల క్రితం వరకు చూసేవాళ్ళం అవి స్నానం చేసేటప్పుడు చెవులకు ఉంటే నీరు దిగుతాయని కమ్మలు తీసి అవతల పెట్టడం, తర్వాత మళ్ళీ చెవులకు పెట్టుకోవడం. క్షణకాలమైన స్త్రీ ఆ చెవికి ఉండేటువంటి కమ్మలను తీయటానికి వీలేదు. సౌభాగ్య చిహ్నం అది. చాలామంది, నేను అందరినీ అంటలేదు, అసలు పూర్వకాలంలో మన నాయనమ్మలో తల్లులో పెద్దలో ఎవరో ఉంటే కాసంత బొట్టు పెట్టుకుని వారు కనపడితే పవిత్రమైన భావంతో వారికి నమస్కరించాలనేటువంటి కోరిక కలిగేదండి. ఈనాడు చాలామంది స్త్రీలలో పాల భాగంలో బొట్టు అరుంధతి నక్షత్రమే కనపడదు. పైనుంచి ఒక గీత, కింద నుంచి ఒక చుక్క, లేకపోతే స్టిక్కర్, ఇవ్వేగా బొట్లు. ఇంకా సౌభాగ్యం కలగమంటే ఎక్కడ కలుగుతుంది చెప్పండి? కాలికి పసుపు రాసుకోవడం కూడా లేదు. పేరెంటాలకు వెళ్ళినా మాకు పడదు, కాస్త బొటన వ్రేలికి రాయండి అని రాయించుకుంటే సౌభాగ్య చిహ్నమైనటువంటి హరిద్రము కానీ కుంకుమ కానీ అవి వాటిని పరిత్యజించి మనకు దీర్ఘ సుమంగళిత్వం రమ్మనం అంటే ఎట్లా వస్తుందండి? అందుకని అమ్మకి ఇష్టమైన పదార్థాలలో కూడా ఆమెకు పసుపుతో కూడుకున్న అన్నం చాలా ఇష్టం. లలితా సహస్రనామాల్లోనే ఉంది, హరిద్రాన్నైక రసిక ప్రియాయై నమః. పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఆమెకి ఇష్టమైన పదార్థాలు నివేదన చేసి మనం తినాలి కానివ్వండి, మనకి ఇష్టమైన పదార్థాలు మనం తినటం కాదు. గుడాన్న ప్రీతమానసాయై నమః, బెల్లంతో చేసిన పొంగల్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ముద్గౌదనాసక్త చిత్తాయై నమః, అన్నంలో పెసరపప్పు వేసి పొంగలి పులగంగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. అలాగే దజ్జన్నాసక్త హృదయాయై నమః, శ్రీశైల క్షేత్రంలో మీరు చూడండి, నవరాత్రి పర్వదినాల్లో ప్రతిరోజు అమ్మవారికి బాలభోగం అని చెప్పి పెరుగన్న నివేదన చేస్తారు. దజ్జన్నాసక్త హృదయాయై నమః, పాయసాన్న ప్రియాయై నమః. కాబట్టి హరిద్రం అండి అది శుభసూచకం. మనం ఇంట్లో ఒక గణపతి పూజ చేసినా ముందు పసుపు గణపతిని చేస్తాం, ఏ కార్యక్రమాన్ని చేసినా ముందు పసుపుతో గణపతిని చేసి పూజించకుండా మనం ఏ పని చేయమే? అంత మంగళప్రదమైనటువంటిది పసుపు, దాన్ని విడిచిపెడుతున్నాం. కాబట్టి ఈశ్వరుడు మృత్యుంజయుడు కావడానికి అది అమ్మ యొక్క గొప్పతనమే. అలాగే ఇందాకనే చెప్పుకున్నాం, ఒక్క అమ్మ పాదాల విందములకు పూజ చేస్తే సకల దేవతలను పూజించిన ఫలితాన్ని పొందవచ్చు. అంటే అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలం ఎలా వస్తుందంటే, త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోహయా విరచిత. ముగ్గురు మూడు రకాలైన గుణాలు కలిగిన వారండి. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, విష్ణువు సత్వగుణ ప్రధానుడు, శంకరుడు తమోగుణ ప్రధానుడు. ఆ ముగ్గురికి ఆ మూడు గుణాలు ఇచ్చినది కూడా జగన్మాత లలితా పరమేశ్వరి. అదే మనకు దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో మణిద్వీప వర్ణన చూసినప్పుడు ఆ మణిద్వీపంలో అమ్మవారికి అనుగ్రహించినటువంటిది, బ్రహ్మ నీకు రజోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వతమస్సులు అప్రధానంగా ఉంటాయి, విష్ణువు నీకు సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, రజస్తమస్సులు అప్రధానంగా ఉంటాయి, శంకర నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది, నీలో సత్వరజస్సులు అప్రధానంగా ఉంటాయి, బ్రహ్మ నీకు సరస్వతినిస్తున్నాను, విష్ణువు నీకు లక్ష్మినిస్తున్నాను, శంకర నీకు గౌరినిస్తున్నాను, వారిని ఏ సమయంలోనూ అవమానించకుండా చక్కగా మీరు వారితో కలిసి మీ మీ సృష్టి కార్యములు నిర్వర్తించండి అని చెప్పి ఆజ్ఞాపించి పంపించింది, మనం వింటాం ఒకరోజు. కాబట్టి అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితాన్ని పొందవచ్చు. త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోహయా విరచిత. నీ పాదములకు చేసిన పూజ ఉన్నది ఎందుకని? త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే, అమ్మ పాదముల ముందు మణులు పొదుగుబడినటువంటి పీఠం ఉంటుందండి, ఆ పీఠ మీద అమ్మ పాదములు ఉంటుంది. ఆ అమ్మ పాదములకు శశ్వన్ ముగుళిత కరోత్తం సమకుటాహ, దేవతలందరూ అలా శశ్వత్ ఎల్లప్పుడూ కూడా అలా చేతులు జోడించి అమ్మ పాదాలకు నమస్కరిస్తారు. కాబట్టి ఎవరైనా వచ్చి అమ్మ పాదముల మీద పూలు ఉంచడం జరిగితే ఆ పూలు సకల దేవతల యొక్క శిరస్సుల మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితాన్ని పొందవచ్చు. త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోహయా విరచిత. త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాఖ్యేతే శశ్వన్ ముకుళిత కరోత్తం సమకుటాహ. అదండి బ్రహ్మ జగత్సృజతి పాలయతి ఇందిరేశ. అందుకనే శంభుర్ వినాశయతి దేవి తవ ప్రభావై, నశ్యాత్ కృపా యది తవ ప్రకట ప్రభావే, నశ్యు కథంచిదపితే నిజ కార్యదక్షా. ఎవ్వరూ ఏమీ చేయలేరండి. అలాగే ఆమె కృష్ణ జననం మనం కృష్ణ భాగవతంలో చూస్తాం, దేవీ భాగవతంలో ఉన్నది కృష్ణ జననం కథ. అక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే. అక్కడ ఆరుగురు బిడ్డలు పోయి ఏడవసారి గర్భస్రావం జరిగిందనుకుంటే గర్భస్రావం జరగలేదు, ఇక్కడ ఉండే పిండమును తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలో ఉంచితే యోగమాయను పిలిచి నీవు వెళ్ళి యశోదకు కుమార్తెగా పుడితే తర్వాత నేను దేవకికి కుమారుడుగా పుడతాను అని చెప్పి ఆ యశోదకు ఆయన పుట్టితే ఆ పిల్లను తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచారు. కృష్ణుని తీసుకుని వెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. కాపలావారికి తెలిసి వెళ్ళి కంసునికి చెప్పేటప్పటికి ఆమెకు పుట్టినటువంటి 8వ కుమారుడు తన మృత్యువుకు చావుకు కారకుడవుతాడని వచ్చి ఆ మగపిల్లవాడు అనుకున్నాడు. ఆ పిల్లను పట్టి అలా చంపబోతుంటే దేవకి అన్న శమింపు మన్న తగడల్లుడు కాడిది మేనకోడలవు మన్నన సేయుమన్న అంటే ఆ పిల్లను అలా నేల మీద కొడితే ఆకాశానికి ఎగిరి దుర్గాదేవి అయి ఆడపిల్లను చంపడానికి సిద్ధపడ్డావు, నిన్ను చంపేవాడు నా సరసన పుట్టి రేపలలో పెరుగుతున్నాడని చెప్తే అప్పుడే ఆమె దుర్గాభూత్వ. అందుకనే అష్టమి నాటి పూజ చాలా విశేషమైన ఫలప్రదమని మనకు దేవీ భాగవతం చెప్తున్నది. నవరాత్రాలలో వచ్చిన అష్టమే కాదు, మామూలు నెలల్లో కూడా అష్టమి నాడు, నవమి నాడు, మంగళవారం నాడు అమ్మవారికి చేసే పూజ చాలా విశేషమైన ఫలప్రదం. ఎందుకు అష్టమి నాటి పూజ చాలా విశేషమైన ఫలప్రదం అంటే, దక్ష యజ్ఞాపహంత్రి అయి తనను అనేక మంది దేవతలు అనుసరించి వస్తుంటే భద్రకాళిగా అమ్మవారు జన్మించినటువంటి రోజు దుర్గాష్టమి. మనం దుర్గాష్టమి అంటాం, అది దుర్గాష్టమి కాదు, మహాష్టమి, మహర్నవమి అంటాం మనం. ప్రతి నెలలోనూ నవమి వస్తుంది. మహర్నవమి అనేటువంటిది మామూలుగా వ్యవహారంలో మాట కానీ వ్యాకరణ శాస్త్ర రీత్యా అది సాధువైన పదం కాదు, మహానవమి. కాబట్టి నవమి నాటి పూజ, అష్టమి నాటి పూజ చాలా విశేషమైన ఫలప్రదం. అందుకని ఆమె భద్రకాళిగా అవతరించినటువంటి రోజు. అందుకని మన రాష్ట్రంలో భద్రకాళి ఆలయం ఉన్నది ఒక వరంగల్లో మాత్రమే. అంబా రౌద్రిణి భద్రకాళి బగళ జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాణి త్రిపురాంతకి సురనుతాది దీప్యమానోజ్వల చాముండాశ్రిత రక్ష పోష జనని దక్షాయని పల్లవి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అలాగే ఆనాడు ఆ కంసుడు ఆ పిల్లను అలా నేల మీద కొట్టి ఆకాశానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆమెను దుర్గయ్యని, లలితా సహస్రనామాల్లో కూడా ఉన్నది కదండి, దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత. దుర్లభ యోగినామపి దుర్లభ, యోగులకు కూడా పొందుటకు శక్యము కానటువంటిదండి దుర్గుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటిది. అలాగే నవ వర్ష ఈ 9 ఏళ్ళ అమ్మాయికి దుర్గయ్య అని పేరు. 2 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 10 సంవత్సరముల వయస్సు గల ఆడపిల్ల వరకే కుమారి పూజ చేయించుకోవడానికి అర్హత కలిగిన వారు. ఇక్కడ మన దేవాలయంలో కూడా నవరాత్ర దీక్షతో పూజలు చేస్తారు. ఉదయం పూట కుమారి పూజ, రాత్రిపూట సువాసిని పూజ. ఆ కుమారి పూజ చేసేటప్పుడు కూడా 2 సంవత్సరముల వయస్సు గల పిల్ల దగ్గర నుంచి 10 సంవత్సరముల వయస్సు గల పిల్ల వరకే 9 ఏళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చి కూర్చుండబెట్టి పసుపు రాసి పూజ చేసి ఆమెకు కానుకని ఇస్తే సాక్షాత్తు దుర్గాదేవిని పూజ చేసినట్టు. దుర్లభ దుర్గమా దుర్గ దుఃఖహంత్రి సమస్తమైన దుఃఖములను పోగొట్టగలను, సుఖప్రద సుఖములను ఇవ్వగలిగినటువంటిది, దుష్టదూర దుష్టులకు దూరంగా ఉండేటువంటిది, దురాచార శమని దోషవర్జిత. ఆమె కంటే సర్వజ్ఞురాలు ఎవరండి? ఈశ్వరునికే సర్వజ్ఞుడు అని పేరున్నది, మరి అమ్మవారికే సర్వజ్ఞ. ఆమెకు తెలియని విషయం ఏమున్నది? సాంద్ర కరుణ. సాంద్రం అంటే దట్టమైనటువంటి నిండైనటువంటి కరుణను, దయాగుణాన్ని భక్తుల పట్ల ప్రసరింపజేసేటువంటి తల్లి. అందుకనే పితుశ్శతగుణం మాత అన్నారండి. తండ్రికి బిడ్డల పట్ల ఉండేటువంటి ప్రేమ కంటే తల్లులకు బిడ్డల పట్ల ఉండేటువంటి ప్రేమ 100 రెట్లు ఎక్కువ. అందుకనే శంకరులు కూడా కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత అనభవతి. ఎప్పటికైనా కొడుకే దుర్మార్గుడండి, తల్లి దుర్మార్గుడు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత అనభవతి. ఉపనిషత్ సంప్రదాయంలో కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఆ తల్లికున్న స్థానం అలాంటిదండి. నా మాతు పరదైవతం నా గాయత్ర్యా పరం మంత్రం. అసలు దేవీ భాగవతం అంతా కూడా గాయత్రీ మహిమే. అలాంటి ఆ తల్లి ఆమె కుపుత్రో జాయేత. శంకర్లు చెప్పుకున్నారండి, అమ్మ కొడుకు దుడుకవు నువ్వు తల్లి ఎన్నటికీ కాదు. నేను దుర్మార్గుడని కావచ్చు, బిడ్డలను కాపాడగలిగినటువంటి తల్లివి కదా. తప్పులొనరింప నాకంటే తనయుడేడి, తప్పులను తీర్ప నీకంటే తల్లి ఏది. గాన తోషిత వర్గ కనకదుర్గ. ఆవిడ ఆ తల్లి వైభవం అండి, ఆ మాతృస్థానం అలాంటిది. అందుకనే రామాయణంలో కూడా మీరు విశ్వామిత్రుడు రాముని నిద్ర మేలుకొల్పినప్పుడు దశరథుని పేరు ఎందుకు చెప్పలేదు చెప్పండి? కౌసల్యా సుప్రజ రామ. తల్లిని విడిచి రాముడు నిద్రించిన మొదటి రాత్రి తల్లి పేరు వినబడితే రాముడు ముందు నిద్రలేస్తాడేమోనని. అనేకమైన అర్థాలు ఉన్నాయి ఆ శ్లోకానికి, ఒక అర్థం కాదు, 9 రకాల అర్థాలు. ఎందుకు ఆ తల్లికున్న స్థానం అలాంటిది? అందుకనే ఆ ప్రతి స్త్రీని మాతృస్వరూపిణిగా పరమ పవిత్రంగా భావించి పూజించేది ఎందుకు చెప్పండి? ఎందుకనే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సంపదలు ఉంటాయని మన వారు చెప్పిన వాక్యం కూడా, స్త్రీని ఒక పవిత్రమూర్తిగా భావించి పూజ చేసినప్పుడు అక్కడ సంపదలు నెలకొని ఉంటాయి, ఎందులో సందేహం. అలాగే ఎన్ని చమత్కారాలండి. నమో వాకం బ్రూమః నయన రమణీయాయ పదయోః. శంకరులు అమ్మవారి పాదాలకు నమస్కారం చేస్తూ నమో వాకం బ్రూమః నయన రమణీయాయ పదయోః అమ్మవారి పాదాలకు నమస్కారం చేశారండి. ఎలా ఉన్నాయట, ఎర్రగా ఉన్నాయి అమ్మవారి పాదములు, లత్తుగా పూసుకొని ఉంటుంది. అయితే ఒక తోటలో ఒక అశోక వృక్షం ఉంటే ఆ అశోక వృక్షము గనక పుష్పించకపోయినట్లయితే, ఉత్తమ పతివ్రత గనక పాద తాడనం చేసినట్లయితే ఆ చెట్టు పుష్పిస్తుందని ఫలిస్తుందని శాస్త్రం. అలాగే పార్వతీదేవి అమ్మవారు తన ఉద్యానవనంలో ఉన్నటువంటి ఆ అశోకవనం పుష్పించకపోతే కాలితో తన్నిందిట, ఆ పుష్పించింది ఫలించింది. శంకరులు అనుకున్నారట, ప్రణయ కలహంలోనైనా అమ్మ పాదతాళనం నాకు సంభవిస్తుందేమో అంటే సంభవించలేదు, చేతనుడనైనటువంటి నాకే ప్రణయ కలహంలోనైనా అమ్మ పాదతాడనం సంభవించలేదు, అచేతనమైనటువంటి ఆ అశోక వృక్షానికి అమ్మ పాదతాడనం సంభవించిందని చెప్పి అసూయతి, ఆ అశోక వృక్షం పట్ల అసూయ కలిగి ఉన్నారట శంకరు. అందుకనే అమ్మవారు సదాశివు పతివ్రత. ఇప్పుడు ఎర్రగోరింట, కురవక కొన్ని వృక్షాలు ఉన్నాయనుకోండి, ఆ వృక్షములను ఆలింగనం చేసుకుంటే అది దోహదక్రియ, ఆ చెట్టు పుష్పిస్తుందని ఫలిస్తుందని. ఆ చెట్టును ఒకవేళ అమ్మ ఆలింగనం చేసుకోవలసి వస్తే ఈశ్వరునితో పాటే ఆలింగనం చేసుకుంటుంది. అందుకని ఇంత విద్య వచ్చిందనుకోండి వారిని ఏమంటారు చెప్పండి, సరస్వతీ వల్లభులు అంటారు. ఇంత ఐశ్వర్యం ఉన్నదనుకోండి లక్ష్మీ వల్లభులు అంటారు. పార్వతీ వల్లభులని ఎవరు ఎవరిని అనరే, అంటే ఆమె శంకరునికి మాత్రమే ఆమె స్వంతం. అందుకనే సదాశివు పతివ్రత లలితా సహస్రం. ఒక్కొక్క నామంలో అంత విశేషమైన అర్థం. ఆధ్యాత్మికపరం వేదాంతపరం ఇవన్నీ తీసి మనం పక్కన పెడితే అసలు మామూలుగా అందరికీ అర్థమయ్యే అమ్మ నామాల మీద ఆసక్తి కలిగి నామ పారాయణ కనుక చేసినట్టయితే అవండి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి లలితా సహస్రనామ పారాయణ చేస్తే. పారాయణ ఫలశ్రుతిలోనే ఉన్నది, పుత్రప్రదం అపుత్రాణం పుత్ర ప్రథమపుత్రాణం, అలాంటి నామ పారాయణ. అందుకే ఆమె చెప్పింది, మా మర్చయత మావా నిత్యం జపతు వా నవా కీర్తయేత్ మన్ నామ సహస్రం మత్ ప్రీతయే సదా. అలాంటి అమ్మ వైభవంలో దేవి భాగవతంలో నామపారాయణ బిందు సహితంగా చేసిన, బిందు రహితంగా చేసిన. అలాగే మధుకైటభ సంహారం, ఏమండి మధుకైటభ సంహారం విష్ణుమూర్తే చేశాడని కానీ విష్ణుమూర్తికి ఆ శక్తిని అనుగ్రహించింది ఎవరండి, తల్లి. అందుకనే మనం రాజరాజేశ్వరి అష్టకంలో వారాహి మధుకైటభ ప్రసమని వాణీరమాసేవిత మల్లాజ్యాసుర మూక దైత్య దమని మాహేశ్వరి అంబిక చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. నిజంగా ఆ అమ్మయే గనక శక్తిని ఇవ్వకపోతే విష్ణుమూర్తి మధుకైటభ సంహారం చేసేవారు కాదే. అలాగే నామ పారాయణ చేత ఒక బ్రాహ్మణ కుమారుడు నిరక్షర కృషి అయిన వాడు పండితుడైనాడన్న, కామరాజ బీజం క్లీం క్లీంకారి కేవల గుక్ష కైవల్య పదదాయిని. అలాగే రామచంద్రమూర్తి కూడా దేవి పూజ చేసే ఎవరెవరు చేశారండి, ఆలి గోల్పోయి దేవాచార్యుడు ధరించే భార్యను పోగొట్టుకున్నారు బృహస్పతి, దేవగురుడైన బృహస్పతి. దేవలోకానికి వెళ్తూ చంద్రుని ఆశ్రమంలో ఉంచి వెళ్తే తారాచంద్రుల ప్రణయం మనకు తెలుసు. మళ్ళీ ఆ భార్యను తిరిగి పొందడానికి దేవి పూజ చేశారు. ఆలి కోల్పోయి దేవాచార్యుడు అందరించే మధు పదార్థము చేసే మాధవుండు, ఆ మధు అనేటువంటి రాక్షసుని సంహరించడానికి మాధవుండు కూడా చేశాడు. త్రిపుర సంహృతి దేవదేవుండు సలిపే త్రిపురాసుర సంహారం కొరకు పరమేశ్వరుడే చేశారండి. వృత్రుని గుల్ప స్వర్విభుండు సలిపే వృత్రాసుర సంహారం కోసం దేవేంద్రుడు అంతటి వాడు పూజ చేశాడు. అలాగే కశ్యప కుంభోద్భవాది మహర్షులందరూ కూడా విధి చోదితంబని విశ్వేసి పూజించిరి, వారందరూ కూడా అగస్త్యాది మహర్షులు అందరూ కూడా శాస్త్ర మర్యాద వేదము చెప్పింది అమ్మను పూజించాలి అని చెప్తే వారు పూజించారు. కాబట్టి నీవు కూడా నవరాత్ర వ్రతములో నిర్నిద్ర వృత్తి అమ్మను పూజించి దశకంఠ లుంఠన కర్తవగుము రావణ సంహారము చేయుమని చెప్పితే అప్పుడు రాముడు అర్చన చేస్తే అష్టమి నాడు నిశీసి అమ్మ కనపడి ఇప్పుడు పూజ చేశావు దశమి నాడు విజయారాధన చేసి నీవు రావణ సంహారం చేయగలవు. అందుకనే అసలు నవరాత్రులు ఎప్పుడు చేయాలట, రెండుసార్లు చేయాలి. శరదృతువులో వసంత ఋతువులో. ఎందుకు ఈ రెండు ఋతువుల్లోనే అమ్మను పూజించమని దేవీ భాగవతం మనకు చెప్పిందంటే, ద్వావృతు యమదంష్ట్రాఖ్యౌ నూనం సర్వజనేషువై శరద్వసంత నామానౌ దుర్గమౌ ప్రాణినామిహ. శరద్ ఋతువు వసంత ఋతువు ఈ రెండిటికి యమదంష్టలు అని పేరు. అంటే ఆ రెండు ఋతువులలో వాతావరణంలో ఉండేటువంటి వ్యతిరేకమైనటువంటి మార్పులు అననుకూల పరిస్థితులు ఏవైతున్నాయో దానివలన ప్రాణికోటికి మరణాలు సంభవిస్తాయి. ఈ రెండు ఋతువులలోనే ఎక్కువగా మరణాలు జరుగుతాయి, శరద్ ఋతువులో కానీ వసంత ఋతువులో కానీ. కాబట్టి తస్మాత్ ప్రకర్తవ్యం చండికా పూజనం విశేషం బుధై. కాబట్టి అమ్మ పూజ శరద్ ఋతువులో చేయవలే, వసంత ఋతువులో చేయవలే, శరత్కాలే విశేషేణతు కర్తవ్యం. శరత్కాలంలో చేసే పూజ విశేషమైన ఫలప్రదము. అలాగే రాబోయేటువంటి చైత్రమాసంలో కూడా నీవు పూజించి రావణ సంహారం చేయమని చెప్తే, అందుకనే చైత్రశుద్ధ నవమి అమ్మవారి పుట్టినరోజుని చేస్తారు కొన్ని దేవాలయాల్లో. కాబట్టి అలా వసంత ఋతువు అలాగే శరద్ ఋతువు ఈ రెండు ఋతువులలో అమ్మను పూజించి శక్తి విహీనుడే పనికి జాలడు. ఎవరినైనా మీరేదైనా ఒక పని చేయండి అంటే నేను అశక్తుణ్ణి అంటారు కానివ్వండి, అరుద్రుడు అబ్రహ్మ అవిష్ణువు అని అన్నారు. కాబట్టి మనకు శక్తి కావాలా, శక్తి సమన్వితులం కావాలా, మనం ఆ శక్తిని కూడగట్టుకొని ఏదైనా ఒక పని చేయవలనంటే ఆ పరాశక్తి పాదార విందములను పూజ చేయవలసిందే. అలా అమ్మ పూజ చేసి అమ్మ అనుగ్రహమును పొందినటువంటి కొన్ని ఉపాఖ్యానములు మిగిలిన 4 రోజుల్లో విని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాం కాబట్టి రేపటి నుంచి ఒక సమయం నిర్దేశించుకుంటే దాని ప్రకారం రేపటి నుంచి మనం శ్రవణం చేద్దాం. ఈరోజుకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీరాజరాజేశ్వరీ జగదీశ్వరీ జయ మంగళం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా జయ మంగళం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. వస్తున్నారా? స్వస్తి ప్రియాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.